ஸ்ரீ ராமச்சந்திர பரபிரமண நமகம். சேர்த்தா ராம ஹனுமஸ்தமே ஸ்ரீ ராமச்சந்திர பரபிரமண நமகம். வாசு ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய. பிரியமான ஆத்ம பந்துடரா, ஈரோஜுன பகவான் ஸ்ரீ ரமண மகர்ஷி 135వ జయంతిని పురస్కరించుకుని మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఇది 1912వ సంవత్సరంలో భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా, అప్పుడు జన్మ అనే శరీరం ఉన్నప్పుడు జన్మదినోత్సవాలు అంటారు. శరీరం పడిపోయిన తర్వాత, శరీరం రాలిపోయిన తర్వాత జయంతులు అని అంటారు. శరీరం లేనప్పుడు జన్మదినోత్సవం అనకూడదు, జయంతి అనాలి. అది సాంప్రదాయం. ఇది ఈ జయంతి మన నేత్రాలకు వెలుగు, ఇది భూమికి వెలుగు. అవతార పురుషులు, మహాత్ములు, మహర్షులు, యోగులు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు వారు వారి చేత లక్షలాది మంది, వేలాది మంది ఆకర్షించబడతారు. ఏంటంటే ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది, ఎక్కడ శక్తి ఉందో అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడ శాంతి ఉందో అక్కడ సుఖం ఉంటుంది. జ్ఞానం లేని వాడికి శక్తి లేదు, శక్తి లేని వాడికి శాంతి లేదు, శాంతి లేని వాడికి సుఖము లేదు. అయితే ఈ సభల యొక్క ప్రయోజనం ఏంటంటే, అది అలంకారం కోసం కాదు. ఈ గ్యాదరింగ్ ఊరికి అలంకారం కోసం, ఫార్మాలిటీస్ కోసం, ఏదో లౌకికమైన ప్రయోజన నిమిత్తం ఈ సభలు ఇక్కడ ఏర్పాటు చేయటం లేదు. మీరు శోకరహిత స్థితికి, అంటే దుఃఖరహిత స్థితికి, బాధరహిత స్థితికి, భయరహిత స్థితికి, మరణరహిత స్థితికి ఈ జీవకోటి చేర్చుకోవడం, జీలకటానికి, ఒడ్డికి చేరటానికి, జన్మ మరణములు తెలియని స్థితికి మీరు ఈ శరీరం ఉండగానే ఆ స్థితిని పొందటానికి ఈ సభలు ఏమైనా సహకరిస్తే అంతవరకు ఉపకారం, కానీ తనకు మించి ఉపకారం ఈ సభల వల్ల లేదు. రామకృష్ణుడు అంటాడు, మీరు ఎంతమంది శ్రవణం చేసేటప్పుడు భగవంతుడు శ్రవణ ప్రియుడు, ఇది జ్ఞాన ప్రియుడు, ఇది ధ్యాన ప్రియుడు, భక్తి ప్రియుడు. ఇంతమంది మీరు శ్రవణం చేస్తున్నారు, ఇందులో కనీసం ఒక్కరైనా బ్రాహ్మ్య స్థితి పొందితే సరిపోతుంది. కానీ ఈ ఆధ్యాత్మికంగా మేము అభివృద్ధిలోకి రావటాలని మీరు అనుకుంటారు, మీకు తెలియకుండా లోపల మీ అజ్ఞాన పొరలు పలచబడుతూ ఉంటాయి. అయితే అవతార పురుషులు చేసే పని ఏంటంటే, ముందు మీలో ఉన్న కల్మషాన్ని, మీలో ఉన్న కళంకాన్ని రహితం చేసి మిమ్మల్ని ఆత్మజ్ఞానంతో అనుగ్రహిస్తారు. అది అవతారం యొక్క పరాయణ, ఒక ఋషి పరాయణ, ఒక యోగి పరాయణ అంతే. ఇక్కడ ఈ చావు లేని వాడికి పుట్టుక లేని వాడికి పుట్టిన రోజేంటి కానీ భగవాన్ అడిగారు 1912 సంవత్సరంలో. మన శరీరాలు జన్మిస్తున్నాయి, మరణిస్తున్నాయి, అది మన అపోహ, ఇమాజినేషన్. ఈ శరీరం అనే నేను అనే తలంపు, ఈ శరీరం ది బాడీ ఈజ్ నాట్ ఐ, శరీరము నేను కాదు అనే అది ఎంత, నేను శరీరం నేను కాదు అన్న మాట ఎంత నిజమం. మనం శరీరము నేను అంత బలంగా అనుకుంటున్నాం. మనకి మన హృదయంలో ఉన్న నిజం తెలియదు. ఆ నిజం తెలిసే వరకు ఈ జాగ్రత్త అవస్థ, ఈ స్వప్నావస్థ, ఈ సుషిప్త అవస్థ, ఈ చావులు పుట్టుకలు, ఇవన్నీ ఎంత నిజంగా మనకు కనిపిస్తున్నాయో అంత అసత్యం. ఇవన్నీ నోటికి నేర్పాళ్ళం మధ్య. అయితే దీనికి కొంత ఇది శాస్త్రం చెప్పింది, ఋషులు చెప్పింది, మనకు అసత్యాల కింద అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి జీవితం పొడుగున ఈరోజు ఆ రోజున తేడా లేకుండా మనలో ఏ వాసనలు ఉన్నాయో గ్రహించి ఏమి మినహాయింపులు లేకుండా నిరంతరము డే ఆఫ్టర్ డే, డే టు డే నిరంతరము కూడా మనలో ఉన్న అలవాట్లు ఏంటో బ్రాహ్మణ్యస్థితి పొందటానికి మనకి ఏ అలవాట్లు అడ్డొస్తున్నాయి, ఏ సంస్కారాలు అడ్డొస్తున్నాయి, ఏ పూర్వజన్మ వాసనలు అడ్డొస్తున్నాయి, ఏ తలంపులు అడ్డొస్తున్నాయి, అవి తెలుసుకుని అవి క్షీణించేలాగా అవి శేషం లేకుండా మనం బ్రాహ్మణ స్థితి పొందడానికి అడ్డు వచ్చే సంస్కారాలని అలవాట్లని అదే పరిభాషలో దాన్ని వాళ్ళు రకరకాలుగా చెబుతారు. వేదాంత పరిభాషలో మనకు వాసన లేకుండా తలంపు రాదు. ఆ వాసనాక్షయం కోసం అదే ధ్యేయంగా పెట్టుకుని అది ఎవరైనా మీ పనులు ఏదో మీ శరీరయాత్రకు సరిపడి పనులు మీరు చేసుకుంటూ మిగతా టైం అంతా కూడా మీకున్న వాసనలు ఏంటో మీరు గ్రహించి స్కానింగ్ చేసుకుని వాటిని క్షీణింప చేయటానికి మీరు కనుక ప్రయత్నం చేస్తే అంటే ఈ జన్మలోనే ఈ శరీరం ఉండగా మీరు నిర్మాణ స్థితిని పొందుతారు. ఏ శరీరం మనకి ఇటువంటి శరీరాలు అనేక వచ్చినాయి, అనేక వెళ్ళిపోయినాం, ఎన్నో శవాలను మోసాం, మనం మన శవాలను ఎన్నో మోసాం. ఈ మనం అందరం చనిపోవడానికి పుట్టాం, మళ్ళీ పుట్టడానికి చనిపోతున్నాం. ఇది నూటికి నూరు పాళ్ళు అసత్యం. మన ఘర్షణతో కానీ, మన సంసారాలతో కానీ, మన దేహంతో కానీ, మన మనసుతో కానీ, మన ఈగో సెన్స్తో కానీ, మన ఐ సెన్స్తో కానీ వీటితో ఏమీ సంబంధం లేకుండా మన హృదయంలో ఒక సత్యం ఉంది. ఈ మనం అనుకునే మాటలు మన ఊహలతో సంబంధం లేదు. దేహం నేను అనుకోవచ్చు, అది మన ఊహక, అది మన ఊహక మాత్రమే. ఆ ఇమాజినేషన్ మనలో స్ట్రాంగ్గా ఉండిపోయింది. అప్పుడు ఇమాజినేషన్ నేను అని చెప్పేది కూడా ఇమాజినేషన్ మనం ఊహించుకునే అయ్యే. అంచేత ఇది దేహానికి పరిమితం, ఏదో కుటుంబానికి పరిమితం, ఏదో మనసుకు పరిమితం. ఇది రూపాలు, మన శరీరం అన్నం తినే ఎంత పెద్ద శరీరాలు అయిపోయినాయి. అలాగే అన్నం తినటం వల్ల మన శరీరాలు ఎంత పెద్ద అయిపోయినాయి. రూపచింతన చేసి, నామచింతన చేసి రూపాలు మారుస్తూ నామాలు మారుస్తూ ఈ అహంకారం అంటే వ్యక్తి భావన అంటే ఇండివిజువల్ లైఫ్ అంటే దేహానికి మనస్సుకి పరిమితమైన నేను. మనోదేహములకు మాత్రమే పరిమితమైనది ఆయన. ఇది అజ్ఞానగతమైనట్టుంది నేను. అది శరీరం చనిపోయే వరకు ఈ రూపాలను పట్టుకుంటూ ఉంటుంది, నామాలను పట్టుకుంటూ ఉంటుంది. ఏదో రూపాన్ని శరీరం అన్నం తింటున్నట్టే ఏదో రూపాన్ని పూజిస్తూ ఉంటుంది, ఏదో నామాన్ని పూజిస్తూ ఉంటుంది. మళ్ళీ విరోధాలు వస్తే రూపాలని నామాలని మారుస్తూ ఉంటుంది. చనిపోయేటప్పుడు కూడా అది అంతర్ముఖం అవ్వకుండా, అది లోచూపు లేకుండా ఏదో ఈ భౌతికమైన చనిపోయే శరీరాలని తలపెట్టుకుంటూ నాకు వారిని చూడాలంది, వీరిని చూడాలందని ఈ మోటార్స్ని తలపెట్టుకుంటూ ఆ జీవుడు వాసన సహితంగా ఈ భౌతికమైన రూపాలను గురించి స్మరిస్తూ ఇక్కడ బంధింపబడినటువంటి ఈ శవాలని అతను చింతిస్తూ అతని శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు బయటికి వెళ్ళిపోతాడు. అంటే అతనికి శరీరం వచ్చినప్పుడు 100 వాసనలు ఉంటే ఇంకో 100 వాసనలు పోజేసుకుని శరీరం చనిపోయేటప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాళ్ళకి జ్ఞానం వచ్చే అవకాశం లేదు, వాళ్ళకి జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అందుచేత ఇక్కడ మనం కొంతమంది శాస్త్రాన్ని ఈ వాసన త్రయం అంటారు, ఈ లోక వాసన, శాస్త్ర వాసన, ఆ దేహ వాసన, దీన్ని వాసనాత్రయం అంటారు. ఇది వశిష్ఠుడు రామచంద్రమూర్తికి బోధిస్తూ నువ్వు సర్వవిధముల ప్రయత్నం చేసి నీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఉపయోగించుకుని ఈ వాసనాత్రయంలోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేయి, ఓ బుద్ధిమంతుడైన రామ. నువ్వు బుద్ధిమంతుడు, నువ్వు బుద్ధిమంతుడు, పాపరహితుడవు, దోషరహితుడవు. అందుచేత నేను చెప్పి మాటలు నీకు మనస్కరిస్తాయి. అందుచేత నువ్వు ఈ వాసనాత్రయంలోంచి విడుదల పొందటానికి నీకు ఎన్ని విధముల ఎన్ని అవకాశములు ఉంటే అన్ని అవకాశములు ఉపయోగించుకుని ఇందులోంచి బయటికి రావటానికి ప్రయత్నం చేయమని వశిష్ఠ గీతలో వశిష్ఠుడు రామచంద్రమూర్తికి బోధించాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం కాదు. శాస్త్రజ్ఞానం వల్ల పాండిత్యం వస్తుంది. అది మనం బజార్లో కొనుక్కునేది కాదు, అది అనుకరణ వల్ల రాదు. అనుకరణ అనేది మనం మన పద్ధతిగా మనం ఉండాలి, కానీ వారు అలా ఉన్నారు, వీరు అలా ఉన్నారు, మనం కూడా అలా ఉందామని అనుకోకూడదు. అది పిరికి వాళ్ళ లక్షణం. అనుకరణ అనేది పిరికి వాళ్ళ లక్షణం. మన పద్ధతిలో మనం ఉండాలి. మనిషికి వారు అలా ఉన్నారు, మనం కూడా అలాగే ఉందామని ఆలోచన ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనిషి పతనం అవుతాడు. అది భయానికి పిరికితనానికి గుర్తుంది. అంతే ఈ రోజున మనము వెంకటరమణ అనే వెంకటరమణ అని పిలువబడేవాడు చిన్నతనంలో. ఆ బయోగ్రఫీ మీకు అందరికీ తెలుసున్నప్పటికీ ఈ రమణ జయంతి రోజునే ఒక 5 నిమిషాల్లో ఆ జయంతిని ఆ జీవితాన్ని మరణం చేసుకోవటం మంచిది. అంటే వాళ్ళు అక్కడ జీవితం అంటే శరీరమే కాదు, అది అక్కడ ఈ భూమి మీదకి వచ్చింది. వాళ్ళని కారణ జన్మలు అంటారు. అంటే ఏదో కారణం నిమిత్తం ఏదో అది వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి స్వార్థం ఉండదు, ఆశ ఉండదు, ఏమీ లేదు. స్వార్థం ఉన్న ఆశ ఉన్న పురాణ జన్మలకు ఏదవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పింది శాస్త్రంలో, గతాన్ని తలపెట్టుకోకండి, గతాన్ని తలపెట్టుకుంటే దుఃఖం వస్తుంది అని చెప్పి. వాళ్ళకి ఆశ అనేది ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళకి నిష్కళంకా ఉంటారు అని చెప్పి వాళ్ళు కారణజన్ములు అవతార పురుషులు అని అంటారు. అంటే ఏదో నిమిత్తం మాత్రం లోకానికి వచ్చి లోకానికి బోధించడానికి వచ్చిన వాళ్ళే, కానీ లోకం దగ్గర నేర్చుకోవడానికి వాళ్ళు రాలేదు. లోకం నుంచి నేర్చుకునేది వాళ్ళు ఏమీ లేదు. లోకానికి లోకాన్ని బోధించడానికి లోకాన్ని టీచ్ చేయడానికి వచ్చిన వాళ్ళే. రాముడు టీచరు, కృష్ణుడు టీచరు, రామకృష్ణుడు టీచరు, భగవాను టీచరు. అంటే వాళ్ళకి ఏ విషయం అయితే అనుభవంలో ఉందో మనకి చిన్న చిన్న మాటలతోటి పొట్టి పొట్టి మాటలతోటి మన మనసుకు అంది ఇలాగా బోధించారు అంచేది వాళ్ళందరూ టీచర్స్. అయితే వాళ్ళు బోరన్ టీచర్స్ అంటే ఏ కాలేజీలోనే ట్రైనింగ్ అయిన టీచర్స్ కాదు, వాళ్ళ తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడే టీచర్స్గా జన్మించిన వాళ్ళు వాళ్ళు. అందుచేత ఆయన తిరుచుళ్ళి ఆయన జీవించింది 75 సంవత్సరంలో మాత్రమే. అంటే శరీరం ఉన్నది 70 సంవత్సరములే. ఆయన 17వ సంవత్సరంలో అరుణాచలం అనేటువంటి ఒక పవిత్రమైన క్షేత్రానికి చేరుకున్నాడు. అయితే ఆయన అరుణాచలం వచ్చి పొందవలసింది ఆ ఇంగ్లీషుకి పొందవలసింది ఏమి లేదు. ఇంగ్లీషు తారీఖుల ప్రకారం ఆయన 30 వచ్చేది ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం. అంటే నక్షత్రాన్ని అనుసరించి తిథిని అనుసరించి ఈ జనవరి 6 వచ్చింది కాబట్టి ఆ నక్షత్రం ఆచరి ఈ రోజున రమణ జయంతి జరగటం జరుగుతుంది. కానీ ఇంగ్లీషు వాళ్ళు ఇంగ్లీష్ క్యాలెండర్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు జందగా 30 చేస్తూ ఉంటారు రమణ జయంతి. అంటే రమణ జయంతి ఒకసారి ఆయన జీవితంలో విశేషాలని ఆయన ఎంత ఇంపర్సనల్గా ఎంత యూనివర్సల్గా ఆయన జీవించాడు. ఒకసారి ఆయన్ని మననం చేసుకోవడానికి ఈ శ్రీరామనవమి ఈ కృష్ణాష్టమి రామకృష్ణ జయంతి రమణ జయంతి ఇటువంటి సమాజం ఏర్పాటు చేసుకుంటాను. అంటే అక్కడికి అది అంటే అవతార పురుషులు వచ్చినప్పుడు ఎక్కువ అవకాశాన్ని ఎక్కువ సత్పురుషులే ఉపయోగించుకుంటారు. అలాగే మహర్షులు వచ్చినప్పుడు కానీ యోగులు వచ్చినప్పుడు కానీ ఈ ఇక్కడికి లోకానికి వచ్చినప్పుడు సత్పురుషులు ఎక్కువ లాభం పొందుతారు. అవకాశాలు రాకపోతే ఎవరు ఏమీ చేయలేరు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎవడైతే విడిచిపెట్టుకుంటాడో వాడినే తెలివి తక్కువ వాడు మూర్ఖుడని పిలుస్తారు. వాడు అవకాశం తెలివైన వాడైనా అవకాశం కనుక రాకపోతే తెలివి గలవాడు కూడా ఏమీ చేయలేడు. అవకాశాలు రావాలి. అవకాశాలు బుద్ధిమంతులైతే అవి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని వాళ్ళు చైతన్య స్థాయిని పెంచుకుంటారు. అయితే శరీరం మీకు స్నేహాలు ఉండొచ్చు, తర్వాత మీకు కుటుంబాలు ఉండొచ్చు, అవన్నీ ఉన్నప్పటికీ శరీరం చనిపోయాక మన ఒంటరిగానే ప్రయాణం చేయాలి. ఏమి ఎవరైనా మనకు బాగా పరిచయస్తులుంటే శ్మశానం దాకా వస్తారు, కానీ మన శరీర అనంతరం మన ఒంటరిగానే ప్రయాణం చేయాలి. అందుచేత సాధకులు అందరూ కూడా కనీసం ఇంటికాడ రోజుకు 1 చెప్పైనా ఏకాంతంగా కూర్చోవటం మంచిది. ఏంటంటే మరణానంతర జీవితం కూడా మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఒంటరిగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. కానీ మనకు కూడా ఎవరు రారు. అయితే పుణ్యపాపాలు వస్తాయి. ఆ పుణ్యపాపాలను కూడా భగవంతుడు ఏం చేశాడంటే పుణ్యం కూడా పునర్జన్మ తీసుకొస్తుంది, పాపం కూడా పునర్జన్మ తీసుకొస్తుంది. కాబట్టి ఆ రెండు పుణ్యం ఏమో బంగారపు సంఖ్యలు, పాపం ఏమో ఇనప సంఖ్యలు రెండు బంధిస్తాయి. అర్జున నువ్వు ఈ లోకంలో శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళే ముందు నువ్వు అన్ని వస్తువులు విడిచిపెట్టేస్తున్నావు కదా, కూడా ఏం పట్టుకెళ్తున్నది కదా, నువ్వు సంపాదించిన పుణ్యపాపాలను కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో. అలా ఎందుకు చెప్పాడంటే పుణ్యం కూడా మేము పుణ్యాత్మను అనుకునే వాళ్ళకు కూడా పునర్జన్మ ఉంది, మేము పాపాత్మను అనుకునే వాళ్ళకు కూడా పునర్జన్మ ఉంది అని చెప్పి పుణ్యపాపాలు కూడా బంధిస్తాయి. ఒకటి బంగారపు సంఖ్యలు, రెండు ఇనప సంఖ్యలు అని చెప్పి నువ్వు శరీరం విడిచిపెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఈ రెండు కూడా ఇక్కడే ఈ భూమి మీదే పుణ్యపాపాలను విడిచిపెట్టేసి వెళ్ళిపో అర్జున. అది నీకు చాలా మంచిది, నీకు అనుభవం కలగటానికి, సద్వస్తు అనుభవం కలగటానికి నీకు పుణ్యపాపాలు విడిచిపెట్టేస్తే అది నీకు చాలా ఉపయోగపడుతుందని అర్జునుడికి పరమాత్మ బోధించాడు. అందుచేత ఈ రమణ స్వామి తిరుచూడి అనే గ్రామంలో మధురకి 1 ప్రయాణమే, చాలామందికి తెలియదు అది. మధురాయి అనే పట్టణం ఉంది, మీనాక్షిదేవి పట్టణం. ఆవిడ సుందరేశ్వరుడు, ఈశ్వరుడు పేరు సుందరేశ్వరుడు. అక్కడ అమ్మవారి పేరు మీనాక్షి. మీనం అంటే చేప, చేపల్లాంటి కళ్ళు కలది మీనాక్షి. ఆ చేపల యొక్క కళ్ళు ఎలా ఉంటాయో మీనాక్షి యొక్క కళ్ళు అలా ఉంటాయి. అందుచేత మీనాక్షి అనే పేరు. ఒకసారి కష్టం ఎవరికి, గౌరవం ఒకరికి వస్తుంది, కష్టపడేది ఒకరు, గౌరవం వచ్చేది ఒకరు. సుందరేశ్వరుడు 64 మహిమలు చేశాడు మదురై పట్టణంలో. 64 మహిమలు చేస్తే గౌరవం మీనాక్షికి వచ్చింది. ఇదేంటి, నేను తమిళ పండితులను అడిగాను, ఏంటంటే కష్టపడి పనిచేసి 64 మహిమలు మానవ జాతికి చేసి చూపించాడు సుందరేశ్వరుడు, ఆడు ఊరి పేరు లేకుండా అయిపోయాడు. ఎవరైనా మధుర మీనాక్షి అంటారు, కానీ మధుర సుందరేశ్వరుడు అని ఎవరు అందరూ. దీనికి కారణం ఏంటంటే తమిళ పండితులు మీరు అడిగిన ప్రశ్నకి మేము కూడా సమాధానం చెప్పలేము, మరి అమ్మవారికి పేరు వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే మా దగ్గర సమాధానం లేదు. అలాగే రామకృష్ణ మిషన్లో కూడా అలా కష్టపడినటువంటి రామకృష్ణుడికి కానీ వివేకానందకి కానీ లేని గౌరవం, లేనటువంటి ఆప్యాయత, లేనటువంటి ఆప్యాయత ఒక అట్రాక్షన్, ఒక ఆకర్షణ. మనం ఒక రాముడిని చూసినప్పుడు ఒక ఆకర్షణ కురవుతాం, అలాగే కృష్ణుని చూసినప్పుడు ఆ గోపికలు కూడా ఒక ఆకర్షణకి గురయ్యారు. అది అది అంచేత గోపీ కృష్ణ, గోపీ గోవింద అని పిలుస్తారు జనసామాన్యానికి. అలాగే రమణ మహర్షి గారు గోచి పెట్టి కూర్చున్నప్పటికీ ఎన్నో వేలాది మంది ప్రపంచం చుట్టూరు కూడా ఆయన చేత ఒకచోటే కూర్చున్నప్పటికీ, పర్యటన లేనప్పటికీ ఒకచోటే కూర్చున్నప్పటికీ లోకంలో ఎంతమంది ముముక్షులు, ఎంతోమంది జిజ్ఞాసులు ఆకర్షించబడ్డారు. అయితే ఎక్కడైతే మహత్యం ఉందో, ఎక్కడైతే ఆ జ్ఞానం ఉందో, అది అది స్వరూప జ్ఞానం ఎక్కడైతే ఉందో అక్కడికి లోకం ఆకర్షించబడుతుంది. అయితే అప్పుడు ఈ అమెరికాలో కూడా ఇక్కడ నాకు మీకు గౌతమ బుద్ధుడు, రామకృష్ణుడు, బాపూజీ వీళ్ళు ముగ్గురే నామమాత్రులు. మన ఇండియాలో జన్మ ఇండియా బోరన్ మహాత్ములు. ఇండియాలో బుద్ధుడు ఇండియాలో జన్మించాడు, రామకృష్ణుడు ఇండియాలో జన్మించాడు, బాపూజీ ఇండియాలో జన్మించాడు. వీళ్ళ ముగ్గురు, వీళ్ళు ముగ్గురు పుట్టవులు, వీళ్ళ ముగ్గురు పేర్లే అమెరికాలో అంటే వైడ్ కంట్రీలో ఎక్కువ ముగ్గురు మాత్రమే వినపడుతూ ఉంటుంది. వాళ్ళు దక్షిణేశ్వరం విడిచిపెట్టలేదు, రామకృష్ణుడు భగవాన్ అరుణాచలం విడిచిపెట్టలేదు. ఎక్కడో కన్నాంతరాలు, నదులు దాటి, సముద్రాలు దాటి, ఖండాలు దాటి వాళ్ళ యొక్క కీర్తి వ్యాపించిందంటే అది జ్ఞాన బలం, అది స్వరూపం యొక్క శక్తి. అందుచేత అక్కడ శరీరాలు కాదు, శరీరాలు చేసేది ఏమి లేదు. అందుచేత భగవాన్ చెప్తూ ఉంటారు, శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని శరీరం అనుగ్రహించదు. శరీరం ఏదైతే అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. మీరు శరీరం చనిపోతే మమ్మల్ని అనుగ్రహించే వాళ్ళు ఉండరని మీరు అనుకుంటున్నారు. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని అనుగ్రహించదు. ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మీకు శాంతి దాతగా ఉందో, ఏదైతే మీకు కాంతి దాతగా ఉందో, ఏదైతే మీరు నిర్వాణ సుఖం పొందటానికి, స్వర్గరాజ్యం తాలూకు సుఖాన్ని పొందటానికి, మోక్ష సుఖానికి పొందటానికి ఆ రైట్ పాత్రలో, ఆ రైట్ డైరెక్షన్లో ఏదైతే మిమ్మల్ని తోలికెడతాందో, ఆ స్పిరిట్కి, ఆ హోలీనెస్కి, ఆ బ్రహ్మ పదార్థానికి, అండయింగ్ స్పిరిట్కి, దానికి దేహం చనిపోయినా దానికి చావులేదు, దానికి చావులేదు. అందుచేది మనం మరణరహితులమే. అంటే మనమందరం మరణించే వాళ్ళం కాదు, మరణరహితులమే మనమందరం. అయితే మీకు లోపల అంటే మరణం లేని వస్తువు తాలూకు స్పరిశ, దాని తాలూకు టచ్ దానికి చాలు గింసెస్ దొరికితే చాలు మరణం, మరణరహితులమని తెలుస్తుంది. మీ శరీరం చనిపోయినప్పుడు ఈ శరీరం పోతుంది, నేను ఎప్పుడు ఉండిపోతాను, అయితే ఉండిపోవటం కూడా సుఖంగా ఉంటాను, శాంతిగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, నాకు రాకపోకలు లేవు. ఏదైతే మీరు ఏ పదార్థమైతే అయి ఉన్నారో, ఏ బ్రహ్మ పదార్థం అయితే అయి ఉన్నారో, ఏ సద్వస్తువు అయితే ఏదై అయి ఉన్నారో, ఏదైతే సుఖ స్వరూపం, ఏదైతే శాంతి స్వరూపం, ఏదైతే ఆనంద స్వరూపం, దేనికైతే మరణంతో కానీ జన్మతో కానీ సంబంధం లేదో, దాని స్వరూపం మీరు పొందినప్పుడు దానికి చాలుకు ఆ మరణం లేని స్థితిని మీరు కూడా పొందుతారు. శరీరం జారిపోయినా ఇది ఎక్స్పీరియన్స్. మీరు రంగులు వేరవచ్చు, మా రంగులు వేరే వచ్చాం, మేము మాటలు వేరుగా ఉండొచ్చాం, మా మాటలు వేరుగా ఉండొచ్చాం. మీరు మీ కులాలు మా కులాలు, మీ మతాలు మా మతాలు వేరుగా ఉండొచ్చాం. ఆ లోపల ఉండండి సత్య పదార్థానికి. దానికి కులం లేదు, ఓ మతం లేదు, దానికి దేహం లేదు. అది బాడీలెస్, మైండ్ లెస్. దానికి రిలీజన్ కానీ మైండ్ ఏం లేదు కాదు. అది స్వతంత్రమైనది, అది ఇండిపెండెంట్గా ఉంటుంది. వాడి ఆపరేటరు మన అందరిలో వాడు ఆపరేటర్గా ఉన్నాడు. మన శరీరాలను కర్మానుసారం వాడి దేహాలను యంత్రాల వల్ల నడుపుతున్నాడు. అయితే ఈ భగవంతుడే కర్త, మనం కర్తలం కాదని నోటితో చెప్పడం కాకుండా, మీరు ఎవరికైతే అనుభవిస్తారో, మీరు ఈ శరీరంలో ఉండగానే ఈ శరీరానికి మరణం రాకముందే మీరు శాంతిని పొందుతారు, మీరు సుఖాన్ని పొందుతారు, అద్దులు లేనటువంటి ఆనందాన్ని పొందుతారు. మరణం అనేది మీరు చిన్న పొలాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బూదులను ఎలా దాటుతారో, మరణాన్ని కూడా అలా దాటి వెళ్ళిపోతారు. అదేం అనిపించదు. మీ శరీరానికి మరణం వచ్చినప్పుడు కూడా మీకు ఏమీ అనిపించదు, అసలు ఏమి అనిపించదు. శరీరం మామూలుగా మీ ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, శరీరం జారిపోతుంది. అంచేది మీకు ఆ శరీరం జారిపోతుంది అంచేది ఇది ఒక ఇమాజినేషను. అంటే మనం కానిది మనం అనుకునే భావన, ఆ తలంపు బలంగా ఉంది కాబట్టి అందులోంచి విడిపోయి బయటికి రాలేకపోతున్నాం. మనం ఏది కాదు, మనం ఏది అవునో తెలుసుకునే వరకు ఏది కాదు అందులోంచి బయటికి రాలేము. అందులోంచి బయటికి తీసుకురావటానికి సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ వాళ్ళు మనకి తెలియకుండానే సైలెంట్ వర్క్ చేస్తారు. అది ఆ వర్క్ నిశ్శబ్దంగా ఉంటుంది. మీ పక్కవాడు కూడా తెలియకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అనుగ్రహించి మీకు దేహబుద్ధి నశించిన వెంటనే, శవబుద్ధి నశించిన వెంటనే, ఇప్పుడు ఈ దేహము నేను అని అనుకోవటంలో, నేను కాని దేహాన్ని నేను అనుకోవటంలోనే మనకి కల్మషం వస్తుంది, మనకు కూడా తెంట అంతా కూడా వస్తుంది. అంచేది ఈ దేహబుద్ధి నశింపజేయటానికి, మనకి లోకవాసన శాస్త్రవాసన నశింపజేయటానికి మన శక్తి సరిపోదు, మన తెలివితేటలు సరిపోవు, మన బుద్ధి బలం సరిపోదు. అది డివైన్ ఇంటర్ఫిరెన్స్, ఇది హయ్యర్ పవర్ ఇంటర్ఫిరెన్స్, ఇది గాడ్స్ ఇంటర్ఫిరెన్స్, అది గురీస్ ఇంటర్ఫిరెన్స్, ఇది ఒక దైవమైనటువంటి ఒక దైవీకమైనటువంటి శక్తి మన జీవితాల్లో త్వరపడి కలగజేసుకుంటేనే కానీ, మన అజ్ఞానంలోంచి కానీ, అవిద్యలోంచి కానీ, బంధంలోంచి కానీ, మరణంలోంచి కానీ విడుదలయ్యే అవకాశం లేదు. ఏదో దెర్ ఈజ్ ఎ హయ్యర్ పవర్, దెర్ ఈజ్ ఎ హయ్యర్ పవర్. అది ఇంటర్ఫీర్ అవ్వాలి. ఎప్పుడు ఇంటర్ఫీర్ అవుతుందో మనం చెప్పలేము, కానీ మీ అందరి జీవితాలను ఇంటర్ఫీర్ అవుతుంది. ఆ డేట్ మట్టుకు నేను చెప్పలేను, మీరందరూ కూడా ఒడ్డుకు వస్తారని ఆశిస్తున్నాను. ఆ డేట్ ఏ డేట్ అది ఇంటర్ఫీర్ అవుతుందో చెప్పలేము. ఆ డేట్ను అది ఎన్నుకుంటుంది, అది ఎన్నుకుంటుంది, అది ఆ డేట్ను అది ఎన్నుకుంటుంది. మీరు మంచి మార్గంలోకి వచ్చారు, రైట్ పాత్రలో ఉన్నారు, అంటే మీకు రైట్ నాలెడ్జ్ వస్తున్నా కానీ రాంగ్ నాలెడ్జ్ రాదు. అందుచేత దీనికి మనకి ఏదో రబ్బు పట్టుకుని వేలాడాలి. ఏదో మనకి జ్ఞానం రావటానికి ఒక అవతార పురుషుడి యొక్క సహాయం చాలు, ఒక దేవతా పురుషుడి యొక్క సహాయం చాలు, ఒక మహర్షి యొక్క ఒక సహాయం చాలు. ఏదో ఒక్కరు మన జీవితంలో త్వరపడితే మనం ఒక డివైన్ దర్శన లోపలన్నది, ఆ నిజమైన నేనని, సత్యమైన నేనని, ఆ బ్రహ్మమైన బ్రహ్మ పదార్థాన్ని ఫాల్స్ అయి అంటారు, దాన్ని రైట్ అయి అంటారు, అది డివైన్ అంటారు, అది లేకపోతే డెత్ స్పిరిట్ అంటారు. రకది డివైన్ అయ్యి, అది డివైన్ అయ్యేది. ఆ డివైన్ అయ్యి మనకు తెలియబడాలంటే డివినిటీ ఇంటర్ఫిరెన్స్ లేకుండా మనకు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు అలాగో ఈ భారతదేశంలో జన్మించినటువంటి ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రమణ స్వామి, శాస్త్రాలు బాగా చదివి పాండిత్యం సంపాదించుకుని, పాండిత్యమే ఆత్మజ్ఞానం అనుకునే రోజుల్లో ఈ మానవ జాతి రాంగ్ డైరెక్షన్లోకి వెళుతుంటే రైట్ డైరెక్షన్లోకి తిప్పటానికి ఆయన తిరుచీలు అనే గ్రామంలో జన్మించారు. ఆయన చూసినటువంటి మొట్టమొదటి శవం ఆయన 12వ సంవత్సరంలో తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. అదే మట్టమడ్డ బాడీ. అంటే చనిపోయిన శరీరం ఎలా ఉంటుందో మొట్టమొదటి ఆయన తండ్రి గారి శవం 12వ సంవత్సరంలో చూశారు. తర్వాత ఏదో అక్కడ తిరుచీడులోనే ఎక్కడో ఇంకో మధురైలో చదువుకుని వాళ్ళ పిన తండ్రులు ఇంటికాడ చేరి అక్కడక్కడ చదువుకుని చివరికి మధురైలో ఉండగా ఆయనకి ఒక గదిలో కూర్చుని ఉండగా కొంతమంది మధురై ఎద్దు కూడా మీనాక్షి సింహద్వారానికి దక్షిణ సింహద్వారంలో వారి సమీపంలోనే అక్కడ ఆయన బ్రాహ్మిస్తుంది అంటే మరణానుభవం పొందారు. అక్కడ మరణానుభవం పొందిన తర్వాత ఆయన భయరహితుడయ్యాడు. మరణానుభవం పొందిన తర్వాత మరణానుభవం ద్వారా మరణాన్ని జయించాడు. అలా మరణం అనే మాటకు ఆయనకు అర్థం లేకుండా పోయింది. అంటే మానవుడు కొన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేసి పొందవలసింది కొన్ని క్షణాల్లో పొందాడు ఆయన. దానికి కారణం ఏంటంటే అది దేవతలకు తెలియాలి కానీ రహస్యాలు మనకు తెలియవు. మానవ మాత్రం అయితే మనకు తెలియవు. అంటే ఏమీ కష్టం లేకుండా మరణం వచ్చి ఆయన మీద పడింది. ఆయన జీవితంలో అది ఒక టర్నింగ్ పాయింట్, ఆయన జీవితంలో ఒక మలుపు. దేర్ ఈజ్ ఎ వే, దర్ షేప్స్ అవర్ హ్యాండ్స్, దేర్ ఈజ్ ఎ డెస్టినీ, దర్ షేప్స్ అవర్ హ్యాండ్స్. మన జీవితాలు ఎక్కడ మలుపు తిరుగుతాయో, ఎలా మలుపు తిరుగుతాయో మనం చెప్పలేం. అది ఈశ్వరుడికి సాధ్యం, ఈశ్వరుడు సాధ్యాన్ని అసాధ్యం చేయగలడు, అసాధ్యాన్ని సాధ్యం చేయగలడు. ఈశ్వరుడు చేయలేని పని అంటే ఈ సృష్టిలో ఏమీ లేదు. ఈ ప్రకృతిని, ఈ పంచభూతాలని, మన శరీరాలని, ఈ జీవకోటినంతా కూడా కంట్రోల్ చేసేవాడు, నడిపేవాడు కూడా వాడంతా ఈశ్వరుడే. అని చేత మీరు, మీకు ఏది ఈ నిజం కాదు, మీకు ఏదైనా ఆస్తి ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ మీరు నేర్చుకోవలసింది గర్వరహితంగా ఉండాలి. ఇవన్నీ మీలో కొంతమందికి ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, లేకపోతే మీకు ఏమైనా అధికారం ఉండొచ్చు. మనం నేర్చుకోవలసింది ఈ మాయ, ఇవన్నీ మాయకి సంబంధించినవే, ఇవన్నీ అజ్ఞానానికి సంబంధించినవే. ఈ కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. కాలప్రవాహం దాన్నే కొట్టిపోతాయి. మన శరీరాలు ఎలా కొట్టుకుపోతాయో, మనకు వచ్చినవి కూడా కాలప్రవాహం దాన్నే కొట్టుకుపోతాయి. అంటే మన శరీరం ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉండిపోతుంది అనుకుంటాం. శరీరం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో ఆ శరీరానికి ఆ రోజున ఎప్పుడు చనిపోవాలో నిర్ణయింపడి ఉంటుంది. ఏ రోజునైతే భూమి మీదకి ఈ శరీరం వచ్చిందో ఆ శరీరం ద్వారా ఏ పాఠాలు నేర్చుకోవాలి, ఏ అనుభవాలు పొందాలి ఆ శరీరం ద్వారా, అది ఏ రోజున మరణించాలన్నది అది నిర్ణయింపబడిపోయి ఉంటుంది. మెడ్రాసులో సినిమాలు చేస్తారు, ఆ సినిమాలు వచ్చి పాలకులు ఆడతాయి, ఆ సినిమా మార్చడానికి మనకు అవకాశం లేదు. మన జీవితాలను తీసేసిన సినిమాల్లో, మన జీవితాలన్నీ మన తల్లి గర్భంలో ఉండగానే ఈ సినిమాలు తీసేశారు. మనకి ఈ భూమి మీదకి ఈ శరీరాలను, ఈ శవాలను పంపారు. అయితే ఆ సినిమాలో తీసేసిన సినిమాలు మన జీవితాలన్నీ కూడా ఆ రకంగా శరీర యాత్ర నడిచిపోయింది. ఏదో రోజుని ఆ శరీరం నశిస్తుంది, మరణిస్తుంది. అయితే నువ్వు శరీర మాత్రుడవా? శరీరం పోతే నువ్వు పోవటానికి నువ్వు శరీరం మాత్రుడవా? శరీరం మాత్రం కాదు, నువ్వు చనిపోయేది నువ్వు కాదు. ఏదైతే చావుదో అది నీవై ఉన్నావు. మీరు అమృత పుత్రులు, చావుకు సంబంధించిన పుత్రులు కాదు, మీరు అమృత పుత్రులే. అంచేది మృత్యువుకి సంబంధించిన పుత్రులు కాదు, మీరందరూ అమృతత్వానికి వారసులే. అంటే బ్రహ్మజ్ఞానానికి మీరందరూ వారసులే. ఓసారి రమణ స్వామి ఏదో కూర్చోబెట్టి ఆ హాల్ ఏదో మాటలు మాట్లాడుతున్నారు. హాల్ ఏదో మాట మాట్లాడుతుంటే మేము మీరు చెప్పిన మాటలకి ఇక్కడ కూర్చున్న 10 మంది మేము శ్రవణం చేస్తున్నాం, మేము శ్రవణం మేము అర్హత పొందుతామని ఎవరు అందులో ఒకరు ఉంటే నేను చెప్పే ఈ మాటలకి మీరే కాదు ప్రపంచంలో సహృదయం ఉన్నవాళ్ళు, సద్బుద్ధి ఉన్నవాళ్ళు ఎక్కడున్నా సరే ఈ జ్ఞానానికి వారసులు. మీరు నలుగురే కాదు, నీ నలుగురే ఇక్కడ కూర్చొని నలుగురే కాదు, సగుణదయం ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, ఆ బిహేవియర్ ప్యాటర్న్ బాగుండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి, కల్మషరహితంగా ఉండాలి, కళంకరహితంగా ఆ జీవితం ఉండాలి. అటువంటి సత్పురుషులు ఈ సృష్టిలో ఎక్కడున్నా ఈ జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి వాళ్ళు వారసులేం, వాళ్ళు అర్హులేం. ఇక్కడ కూర్చుని నలుగురు మాత్రమే కాదు. అంటే ఆ మరణానుభవం అనేది ఎలా వచ్చింది ఆయనకంటే దానికి రీజన్ లేదు. మనం రీజన్ విడిచిపెట్టక్కర్లేదు. రీజన్ ఎంతకాలం అయితే మనకు సహకారం చేసిందో అంతకాలం రీజన్ కూడా వెళ్ళాలి. ఆ రీజన్ దాటాక ఇంకా మనం నమ్మకం మీద ఆధారపడవలసిందే. ఈ మధ్యన అమెరికా సైంటిస్టులు క్యాన్సర్ జబ్బు మనిషికి ఎందుకు వస్తుందని చాలా విపరీతంగా రీసెర్చ్ చేశారు. ఏదో కానీ ఏది వాళ్ళకి పలానా కారణం వల్ల, పలానా పర్టికులర్ రీజన్ వల్ల క్యాన్సర్ వస్తుందని వాళ్ళకి తెలుసుకోలేకపోయారు. అంచేది వాళ్ళు మన మాటల మీద ఇంకా ఆధారం వచ్చి చివరికి వచ్చి పలానా కారణం వల్ల క్యాన్సర్ వస్తుందని తెలియటలేదు కాబట్టి ఒక మొద్దు మాట చెప్పారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ దురదృష్టం అంతే అన్నారు. రోజు చుట్టల కాల్చి వాడికి క్యాన్సర్ రావటం లేదు, రోజు సారా తాగేవాడికి క్యాన్సర్ రావటం లేదు, ఆరోగ్య సూత్రాలు పాటించేవాడు క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటో మాకు తెలియటం లేదు కాబట్టి ఒక ముద్దు మాట వాడారు. ఇది వాడింది భక్తులు కాదు సైంటిస్టులు. ఇంకా క్యాన్సర్ వస్తే దానికి కారణం దురదృష్టమే తప్పించి ఇంకో కారణం మాకు తెలియటం లేదు, మాకు అందటం లేదు కాబట్టి ఇంకా దురదృష్టం అనే మాట విడిచిపెడుతున్నామని అమెరికన్ సైంటిస్టులు అక్కడ చెప్పారు. అంటే నాకు ఆల్బర్ట్ మాట జ్ఞాపకం వస్తుంది, మీకు స్వరూప జ్ఞానం పెరిగే కొలిది వ్యక్తి భావన, అహంభావన, వ్యక్తి భావన, అహంభావన మీకు తగ్గుతూ ఉంటుంది. ఆ నిష్పత్తిలో ఆ రేషియాలో తప్పుతూ ఉంటుంది. మీకు స్వరూప జ్ఞానం పెరిగే కొలిది మీకు మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు అటు జరిగే కొలిది, మీరు ఏదిగా ఉన్నారో అటు వైపు మీరు జరిగే కొలిది, అటు మూవ్ అయ్యే కొలిది, మీకు స్వరూప జ్ఞానం పెరిగే కొలిది, మీలో ఉన్న అజ్ఞానం, మీలో ఉన్న దేహాభిమానం ఆ నిష్పత్తి వరకు తగ్గుతూ ఉంటుంది. మీ దగ్గర అది పెరుగుతా అంటే ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతా అంటే అది తగ్గుతుంది. మీకు గర్వం పెరుగుతా అంటే అజ్ఞానం తగ్గుతూ ఉంటుంది, జ్ఞానం తగ్గుతూ ఉంటుంది, ఈ శాంతి తగ్గుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా భగవంతుడు పాడు చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని పాడు అవమానం చెప్పడు, గర్వం కలగజేస్తాడు, మీరు పతనానికి గర్వం సాగు. ఎవరి దగ్గరకు వచ్చి మీరు పాడవమని దేవుడు ఎప్పుడు చెప్పడు, మీకు గర్వం కలగజేస్తాడు. మీ గర్వం మిమ్మల్ని పతనం చేస్తుంది, మీ గర్వం మిమ్మల్ని, మీ యొక్క ఈగో సెన్స్ ఐ సెన్స్ మిమ్మల్ని మీకు మిమ్మల్ని పతనం చేస్తుంది. ఎవరు ఇతర పనులు చేయగలక్కర్లేదు. స్వామీజీ అనేవాడు బయట ఎక్కడ శత్రువులు లేరు, నా దేహమే నాకు శత్రువు. ఎవరు దేహాలు వాళ్ళకి శత్రువులు, శత్రువులు నా దేహమే నాకు శత్రువు, ఎవరు శత్రువులు కాదు. ఏం చేదంటే నా ఆలోచన ప్రభావం, నా అలవాట్లు, నా తెప్పలు ఇవన్నీ కూడా దేహాన్ని కేంద్రంగా పెట్టుకునే ఉన్నాయి. వాసనలు కూడా దేహాన్ని కేంద్రంగా పెట్టుకున్నాను. ఈ చుట్టాలని, ఈ స్నేహితులని, ఈ విరోధులని, మనుషుల్ని విడదీసుకోవటం కూడా ఈ దేహబుద్ధి కారణం, దేహాభిమానమే కారణం. అంచేత ఇక్కడ మనం ఏం చెబుతున్నాను, రమణస్వామి జీవితంలో ముఖ్యమైన సంఘటన ఆ మరణానుభవం. ఆయనకి 17వ సంవత్సరంలో ఈ మరణానుభవం జరిగింది. అంటే దేహం నిజంగా చనిపోయింది, శ్వాస ఆగిపోయింది. శవానికి ఏ రంగు వస్తుందో ఆ రంగు వచ్చేసింది, అది శరీరం చనిపోయింది. ఈ శరీరం చనిపోయినప్పుడు నేను కూడా చనిపోవాలి. ఈ చనిపోయిన శరీరాన్ని నలుగురు తీసుకెళ్ళి శ్మశానంలో పడేస్తారు, కాల్చేస్తారు, కాల్చే బూడు అవుతుంది. మరి శరీరం చనిపోయింది అంటే శరీరం చనిపోయినప్పుడు మరి నేను కూడా చనిపోవాలి కదా, మరి నేను ఉన్నాను, శరీరం పోయింది. ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నా మాటలను కాదన్నా, నా అనుభవాన మీరు కాదన్నారు. ఒక స్వరూపానుభవం ఒక్క వ్యక్తి పొందితే అది కోట్లాది మందికి సహకరించున్నాం. అంటే దాని ప్రభావం కోట్లాది మంది మీద పడదు. ఒక వ్యక్తి యొక్క రియలైజేషన్ అంటే నువ్వు మానవ జాతికి ఏదైనా సహకరించాలంటే నువ్వు రియలైజేషన్ కనుక సత్య సాక్షాత్కారం కనుక పొందితే సాక్షాత్కారం అంటే ఏమిటంటే సాక్షాత్గా ఉన్న దాన్ని దర్శించడమే సాక్షాత్కారం. నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా ఎవరు ప్రజెంట్గా ఉండేది సాక్షాత్గా ఎప్పుడు ఉండేదాన్ని దర్శించడమే సాక్షాత్కారం అంటారు. అందుచేత అది దేహం చనిపోయింది. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, ఏంటి నేను జీవించున్నానేంటి, ఇలా జీవించకూడదు కదా. దేహం విడిపోయింది, ఈ దేహాన్ని శ్మశానాన్ని తీసిపోతారు, అక్కడ ఖాళీ చేస్తారు అనే దేహంతో సంబంధం లేకుండా, ఒక చింతకంత ముళ్ళంత ఇసుమంతా కూడా సంబంధం లేకుండా నేను ఉన్నానంటే అన్న అనుభవం ఆయన 17వ సంవత్సరంలో ఆ మరణానుభవం ద్వారా మరణాన్ని జయించి మోర్టల్ ఇమ్మోర్టల్. బ్రాహ్మీ చిత్తని పొందాడు, బ్రహ్మస్వరూపాన్ని పొందాడు. అప్పటి నుంచి ఆయనకి భయం ఎలా ఉంటుందో తెలియదు. ఆయన స్వరూపానికంటే భిన్నంగా ఈ లోకం లేదు, కనపడలేదు, శోకం లేదు, భయం లేదు, మరణ భయం అసలే లేదు. ఏం చేస్తున్నారు, మరణించేది తాను కాదని అతనికి అనుభవంలోకి వచ్చింది. అది పుస్తకాలు చదవటం అలా కాదు, అది డైరెక్ట్గా ఉన్నది పరమాత్మ ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఏ దేవతల అనుగ్రహం వల్ల ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమైన వెంటనే ఈ దేహానికి సంబంధించిన ఈ మరణ భయం కానీ ఇంకో ఇతరులను చూసి అంటే బ్రాహ్మణస్థితి పొందిన వాడికి కాలం లేదు, ఇతరులు లేదు. నిన్ను కూడా వాడు స్వరూపంగానే చూస్తాడు, జంతువులను కూడా వాడు స్వరూపంగానే చూస్తాడు, పశువుల్ని పక్షుల్ని కూడా వాడు స్వరూపంగానే చూస్తాడు. వాడి స్వరూపానికి భిన్నంగా మహాత్ముడికి అంటే బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి, స్వరూప జ్ఞానం పొందిన వాడికి ఈ సృష్టిలో తన స్వరూపానికి అంటే భిన్నంగా ఒక వ్యక్తి కానీ ఒక జంతువు కానీ ఒక పక్షి కానీ తన స్వరూపానికి అంటే భిన్నంగా ఏది కనపడదు. తన 16వ సంవత్సరంలోనూ 17వ సంవత్సరంలోనూ మరణానుభవం ద్వారా మరణాన్ని జయించి అంటే మరణం లేని స్థితిని పొంది మరణరహితులై అరుణాచలంలో 6 వారాలు కాలక్షేపం చేశాడు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బై ది విల్ ఆఫ్ గాడ్. దైవం మానవుడు ఆలోచిస్తాడు, మానవుడు నిర్ణయాలు తీసుకుంటాడు, కానీ ఆ నిర్ణయం జరగాల జరగకూడదా, ఆలోచన మన ఆలోచన అమలవుతుందా అమరవదు, ఎన్ని ఆలోచనలు చేసినా మనం మనకు ఎన్ని తలంపులు వచ్చినా నిర్ణయించేవాడు పరమేశ్వరుడు. మనకు తలంపులు రావచ్చు, ఆలోచనలు రావచ్చు, కానీ నిర్ణయం తీసుకునేవాడు మటుకి ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఈశ్వరుడు నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత 6 వారాల శరీరం ఎక్కడ ఉంది, ఆ శరీరాన్ని ఎక్కడ ఉంచడానికి వీల్లేదు. ఆయనకి చిన్నతనం నుంచి మీకు ఏదైనా దైవస్మరణ ఉంటుంది, మీకు భక్తి ఉంటుంది, ఏదైనా కొంచెమైనా మంచి ఇతరులకు చేసి ఉంటుంది, ఒక మంచి మాట కానీ లేకపోతే వాళ్ళ క్షేమం కోరిక కానీ ఒక మంచి పని కానీ లేకపోతే మానవ జాతిని ఎప్పుడైనా మీరు ప్రేమించగానే ఏదైనా ఒక తలంపు సంకల్పం మీకు వచ్చినప్పటికీ ఆ చిన్న మంచి కూడా మిమ్మల్ని తరింపు చేస్తుందని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. పెద్ద పెద్ద మంచి అక్కడ మీ సౌహృదయంతో సద్బుద్ధితో చిన్న చిన్న పనులు మీరు అందంగా చేస్తే ఆ ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ స్ట్రీట్ అనే శైలి అన్నాడు. సత్యానికి రూపం కాదు కానీ చాలా అందంగా ఉంటుంది. ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ స్ట్రీట్. సత్యానికి రూపం లేదు, సత్యానికి రూపం లేదు, భగవంతుడికి రూపం లేదు. మన కోసం రూపాలు కల్పించుకుంటున్నాడు కానీ రూపం లేకపోయినా అది చాలా సౌందర్యంగా ఉంటుంది. ఆ సౌందర్యం ఎలా ఉంటుందంటే అది భూమి మీద వచ్చి నడుస్తున్నట్టుగా ఉంటుంది. అది సత్యానికి ఉన్న సౌందర్యం ఇంకా ఏ పదార్థానికి సృష్టిలో లేదు. ఏదైతే సత్యమో అదే సౌందర్యం, ఏదైతే సత్యమో అదే శాంతి, ఏదైతే సత్యమో అదే సుఖం, ఏదైతే సత్యమో అదే మరణం లేనిది. మై డియర్ ఫ్రెండ్స్, యు మస్ట్ నో ద ట్రూత్. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. ఆ సత్యాన్ని ఎవరైతే గ్రహించారో వాళ్ళతోటి కొన్ని నిమిషాలైనా సహవాసం చేయం. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ సత్యం నీకు అనుభవంలోకి రాకుండా, అది నీకు దాని తాలూకు ఎరుక లేకుండా, దాని తాలూకు ఎరుక లేకుండా నీకు సుఖం లేదు, ఈ శాంతి లేదు, ఆనందం లేదు, నీ జీవితానికి స్వేచ్ఛ అంటూ లేదు, ఈ చక్రంలోంచి కోటి జన్మలైన ఈ చక్రంలోంచి నువ్వు తిరుగుతూ ఉండవలసిందే. కానీ నువ్వు మనసును అంతర్ముఖం చేసి, మనసును లోచూపు కలగజేసి, మనస్సుకు అంతర్దృష్టి కలగజేసి, నీ హృదయంలో దేనితో సంబంధం లేకుండా స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా ప్రవాహం, అది ఎండ్లెస్, అది ముగింపు లేనట్టు, దానికి ముగింపు లేదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. మన శరీరాలకు ముగింపులు ఉన్నాయి, మన హృదయంలో ఉన్న సత్యానికి మొదలు లేదు, ఆ చివరి లేదు. మొదలు ఉన్న దానికి చివరి ఉంటుంది, అది లోపల, అది అది లోపల పదార్థం. మిగతా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు వేళ్ళు లోపల ఉంటాయి, ఆ వేళ్ళు కనపట్టలేదు మీకు, అలాగని ఆ చెట్టుకి వేళ్ళు లేవు అని అనకూడదు. అదేవిధంగా మనం కూడా ఏ బ్రహ్మ పదార్థంలోంచి మనం వ్యక్తం అయ్యాము, ఆ బ్రహ్మ పదార్థం అనుభవం మనకు లేకపోయినా అది లేదని అనకూడదు, అది లేదని అనకూడదు. ఆ బ్రహ్మ పదార్థాన్ని సాంఖ్యుడు పురుషోత్తముడు అన్నారు, వేదాంతలు బ్రహ్మ పదార్థం అన్నారు. అది శూన్యవగం, గౌతమ బుద్ధుడు శూన్యం అన్నాడు. అది ఏ భాషలో, ఒక భాషలో నీళ్ళు అంటాం, ఒక భాషలో వాటర్ అంటాం, ఒక భాషలో పానీ అంటాం, ఒక భాషలో తన్ని అంటాం. ఒకే వస్తువుని రకరకాల భాషలో పిలిచినట్టే అనేక మతాలు అనేక రకాలుగా పిలిచిన మతం, అనేక మతాలు అనేక రకాలుగా ఆ వస్తువుని పిలిచిన అనేక రకాలుగా పిలిచిన. అంచేత ఆయన మరణానుభవం పొందిన తర్వాత ఆ శరీరాన్ని ఎక్కడికి, ఆ శరీరాన్ని అరుణాచలేశ్వరుడు మరణానుభవం పొందిన 6 వారాల తర్వాత ఆ శరీరాన్ని అరుణాచలం తీసుకురావటం జరిగింది. నా అంతట నేను రాలేదు, భగవాన్ చెప్పారు. ఏమని చెప్పారు? నా ఇంతటి నేను అరుణాచలం రాలేదు, ఏదో ఒక శక్తి తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చింది ఇక్కడ తీసుకొచ్చి చేయడం. తర్వాత ఓ తండ్రి నీ ఆజ్ఞ, ఎప్పుడు కూడా అరుణాచలేశ్వరుడు పట్టడానికి తండ్రి భావనే కానీ దేవుడి భావన లేదు, ఆయనకి జనక భావన ఉంటుంది. అరుణాచలేశ్వరుడు పట్ల జనక భావన ఉండదు. ఓ తండ్రి నీ ఆజ్ఞను అనుసరించి నేను వచ్చాను, నా ఇంతటి నేను ఇక్కడికి రాలేదు, నా శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటే ఎలా ఉపయోగించుకో, ఇది కేవలము నీ చేతిలో ఉన్న పరిమిట్టు. ఈ పుస్తకం నా చేతిలో ఉంది, దీన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలో ఈ పుస్తకం ఏం చెప్పదు, నా చేతిలో ఉంటుంది ఈ పుస్తకం. అలాగే నీ చేతిలో ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్, ఈ దేహాన్ని ఎలా అవసరమైతే అలా ఉపయోగించుకో అని అరుణాచలేశ్వరుడికి వచ్చిన రోజునే సమర్పించుకున్నాడు. అంటే శరణాగతి, అది ఏంటది, అది శరణాగతి, అది శరణాగతి. అంటే శరణాగతి వల్ల కూడా మనసు అణిగిపోతుంది, శరణాగతి వల్ల కూడా మనసు అణిగిపోతుంది. నువ్వే ఉన్నావు, నేను లేనంటే తలంపు కొంతకాలానికి వస్తుంది. అంటే ఈశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, జీవుడు లేడనేటువంటి తలంపు వస్తుంది కొంతకాలానికి శరణాగతి వల్ల. తర్వాత ఆయన విరిగిపో అరుణాచలం వచ్చి కొంతకాలం మౌనంగా ఉన్నాడు. తర్వాత విరూపక్ష గురువు సుమారు 16 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడే ఆయనకి నామకరణం చేయటం జరిగింది. గణపతి శాస్త్రి గారు నామ తర్వాత స్కందాశ్రమంలో కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మనం రమణాశ్రమం అనుకుంటున్నామో స్కందాశ్రమంలో 6 సంవత్సరాల తర్వాత ఈ రమణాశ్రమానికి వచ్చాడు. ఈ మార్పులు చేర్పులు ఇదంతా ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతుంది, కానీ ఆ డివైన్ విల్ ప్రకారమే జరుగుతుంది. కానీ నాయంతటి నేను చేసింది ఏమి లేదు, నాయంతటి నేను నిర్ణయాలు తీసుకున్నది ఏమి లేదు. అది తర్వాత ఆయన 70 అరుణాచలంలో ఆయన 54 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన లైఫ్ స్పాన్ 70 సంవత్సరాలు, అరుణాచలంలో ఉన్నది 54 సంవత్సరాలు ఉన్నాడు. కానీ అరుణాచలం వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదామని కానీ ఇంకోటి ఏదైనా చూద్దామనే కానీ తలంపు కూడా ఆయనకు రాలేదు. ఆయనకి సృష్టిలో ఏదైనా అటాచ్మెంట్ అంటూ ఏదైనా ఉందని చెప్పుకోవాలంటే కొండ అటాచ్మెంట్, ఏదైనా కదా మనం భాషంగా ఏదైనా చెప్పుకోవాలంటే ఆయనకి అటాచ్మెంట్ ఏమైనా ఉందంటే ఆ కొండ మాత్రమే అటాచ్మెంట్, ఆయనకి ఆ కొండ మాత్రమే అటాచ్మెంట్. అంచేత ఆయన ఏమని చెప్పాడంటే దేవుడు దేవుడు అని చెప్పుకుంటాడని నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నన్ను ఈ నేను లేకుండా చేసేసావు. దేవుడు దేవుడు అని చెప్పుకుంటాడని నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను ఉద్ధరించలేదు కదా, ఏదైతే నేను అంటున్నాను ఆ నేను లేకుండా చేసేసాను. నువ్వు నన్నేం ఉద్ధరించలేదు, నన్ను అభివృద్ధిలోకి తీసుకురాలేదు. ఇలా ఇటువంటి విషయాలు ఆలోచించి నేను తీసేశాను. ఏంది దేవుడని నేను వస్తే దేవుడని చెప్పి నేనని నువ్వు తీసివేశావు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పొందవలసింది ఏదో మధురైన పొందాడు. అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన పొందిందంటూ ఏమి లేదు, కానీ అక్షర మండమాలలో ఇటువంటి అన్నీ చెప్పాడు. గురించి చెప్పాను అది ఏమని చెప్పాడు, ఏమిటది ఇది కుట్ర అంతయు కోసి, కుట్ర అంటే గురువు చేసే పని, అది ఈశ్వరుడు చేసే పని. అది కుట్ర అంతయు కోసి గుణముగ పాలించు. నాలో ఏదైనా కుట్ర ఉంటే నీ స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి, నిన్ను ఎంజాయ్ చేయటానికి, నిన్ను ఎంజాయ్ చేయటానికి నాలో ఏదైనా కుట్ర ఉంటే అది నువ్వు కోసేయాలి. ఏంటి అది నువ్వు కోసేయాలి, అవి బండరాళ్ళు ఎంత, అది నేను కోసుకోలేను, నా చేతులతో నా కుట్రను నేను కోసుకోలేను కాబట్టి నువ్వు కోయాలి. నా శక్తి సరిపోదు అంటే నాకంటే మించా బరువు ఉంటుంది, నేను మొయ్యలేను. అంచేది నాకు నాలో ఉన్న కుట్రనంతా గురువు చేయవలసిన పని, అది నాలో ఉన్న కుట్రంతా కోసి కుట్ర అంతా కోసి గుణముగా పాలించు. అంటే గ్రేట్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ అంటే బ్రాహ్మస్థితి పొందటానికి ఏ గుణాలు అయితే నాకు సహకరిస్తాయో, ఎలా జీవిస్తే జీవిత విధానం నాకు సహకరిస్తుందో బ్రాహ్మస్థితి పొందటానికి అటువంటి గుణాలతో నన్ను అలంకరించి కుట్ర అంతా తీసేసి అంటే ఫారిన్ మ్యాటర్ అంతా తీసేసి మంచి గుణాలతో నన్ను అలంకరించి గుణముగా పాలించు. అంచేది గురు రూపమై వెలుగు అరుణాచల, అంటే గురువు చేయవలసిన పని ఏమిటి, దైవం చేయవలసిన పని ఏమిటంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు. నాలో ఆ వేరే భావన, నీకంటే నేను వేరు అనేటువంటి భావన ఈ కుట్రై చేస్తుంది, కల్మషం చేస్తుంది, అంచేది నిన్ను నన్ను డివైడ్ చేసేస్తుంది. అంచేది ఆ వేరే భావన ఏదైతే ఉందో ఆ వేరే భావన తీసేసి నన్ను నీడు ఐక్యం చేసుకుని నాలో ఉన్న కుట్ర తీసేసి నాలో ఉన్న కల్మషం తీసేసి నన్ను మంచి గుణాలతో పాలించి అంటే గ్రేట్ క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ తోటి క్వాలిటీ నన్ను మంచి గుణాలతో పాలించి నన్ను నీళ్ళు ఐక్యపరచుకోవాల్సినటువంటి ఐక్యం చేసుకోవాల్సినటువంటి బాధ్యత రెస్పాన్సిబిలిటీ కూడా అది నువ్వే చెయ్యాలి. అంతా కూడా గురువు ఏ పని చేయాలి ఆ పని అంతా నువ్వు నాకు చేసి పెట్టాలని అక్షర మణమాలలో ఆయన ప్రార్థించినట్టు ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో కూడా ఇదివరకు సైన్స్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, సైన్స్ అనేవారు. ఇప్పుడు క్యారెక్టర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. అంటే క్యారెక్టర్ విని ఇప్పుడు తెలుస్తుంది. ఇదివరకు సైన్స్ ఎడ్యుకేషన్ అయితే చాలా వినిపించారు అమెరికాలో, ఇప్పుడు క్యారెక్టర్ ఎడ్యుకేషన్ కూడా టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఏదో కొన్ని పారాగ్రాఫ్లు చదివినిపిస్తాను మీకు. భగవంతుడు నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకోడు, నీకు బయట ఉన్నాడు లోపల ఉన్నాడు, అంతటా ఉన్నవాడే నీ లోపల కూడా ఉన్నాడు. ఏంటి అంతటా ఉన్నాడే నీ లోపల కూడా ఉన్నాడు, కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, భగవంతుడు తెలియకుండా ఒక అట్టి పండు మనం తినలేము, భగవంతుడు తెలియకుండా ఒక తలంపు కూడా మనకు రాదు, ఒక తలంపు ఎస్కేప్ అవటానికి మనం లేదు, పారిపోవటానికి అవకాశం లేదు. మనం వచ్చే ప్రతి ఆయన అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి మనకు వచ్చే ప్రతి తలంపును చూస్తాడు. అవి మీకు మంచి తలంపులు వస్తాయి అంటే మీకు మిమ్మల్ని బహుమానం, మీకు బహుకరిస్తాడు, మిమ్మల్ని సత్కరిస్తాడు బహుమానం. ఇవన్నీ వ్యవహార విషయాలు, ఇవన్నీ వ్యవహారిక విషయాలు. నీవు భగవాన్ విషయాన్ని గ్రహించాలని ఉద్యోగానికి రాజీనామా. వీడు నేను ఏమైనా ఉద్యోగం నేను చేసుకునే పని మానేసి అదనంగా ఏదైనా సాధన చేయాలా అని ఏదైనా అడుగుతా అంటే అంటే అలా సాధన చేయక్కర్లేదు. నేను ఇల్లు విడిచిపెట్టి అక్కడికి పారిపోక్కర్లేదు, తెల్ల బట్టలు తీసేసి ఎర్ర బట్టలు కట్టుకోక్కర్లేదు, నువ్వు చేసే ఉద్యోగానికి రాజీనామా చేయక్కర్లేదు, నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు. సన్యాసిని తీసుకోవటం అంటే ఎర్ర బట్టలు కట్టుకోవడం కాదు, వాంఛల్ని మరో మమకారాన్ని విడిచిపెట్టండి. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సారో, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ మిజరీ, ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్ ఆల్సో. అది మమకారం, అంటే మమకారం, మమకారం మేము దుఃఖం తీసుకొస్తుంది, మమకారం మనల్ని బంధిస్తుంది. అంటే మమకారం మనల్ని బంధిస్తుంది, మమకారం పునర్జన్మలకు కారణం అవుతుంది. అంటే సన్యాసించడం అంటే బట్టలు మార్చుకోవడం కాదు, మమకారాన్ని విడిచిపెట్టడం. అంటే మమకారాన్ని విడిచిపెట్టడం అంటే నీ డ్యూటీని వచ్చేది, నీ డ్యూటీని చెయ్యి, బాగుపడే వాళ్ళు బాగుపడతారు, పాడే వాళ్ళు పాడవుతారు. దీనికి అంతరకు నువ్వు కర్త కాదు, అయితే నీ డ్యూటీని వచ్చేది, నువ్వు డ్యూటీని వచ్చేయి, నీ డ్యూటీ మానకూడదు. అంటే నీ డ్యూటీ ఏమో వాళ్ళు కూడా ఒక దేహం ప్రారంభంతో పుట్టారు, ప్రతి దేహానికి ప్రారంభం ఉంటుంది, ప్రతి దేహంలోనూ ఒక నిజం ఉంటుంది. అంతర్యం భగవంతుడు అంతర్యాముడిగా లేకుండా ఒక దేహం మీద ఒక దేహం కూడా ఈ భూమి మీదకి రావటానికి వీల్లేదు. దేహం వచ్చిందంటే అక్కడ అంతర్యాముగా ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఈ విషయానికి రాయి, నువ్వు ఉద్యోగానికి రాదిన మార్చి ఎక్కర్లేదు అంటే మమకారాన్ని తగ్గించుకో. తర్వాత నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు. సన్నిహితం అంటే కోరికలను తగ్గించుకో. అంటే కోరికలను తగ్గించకు, మనుషులు పుట్టరు కోరికలు పుడతారన్నాడు ఒక ఫిలాసఫర్. మనుషులు ఎవరు పుట్టరు కోరికలే పుడతాయి. ఏం చేద్దంటే నువ్వు నీకు ఒక్క కోరిక ఉన్నా నువ్వు పుడతావు. ఎందుకు పుడతావంటే నీకు సినిమా చూడాలనుంది, ఉదాహరణకి సినిమా చూడాలనే తలంపు మనసులో ఉంది, కానీ కళ్ళు కావాలి సినిమా చూడటానికి, కళ్ళు కావాలి. ఆ కళ్ళు కావాలంటే మీకు దేహం ఉండాలి, మనసులో ఉన్న కోరికలు నెరవేరటానికి దేహం ఉండాలి. అంచేది నీ కోరికలు ఉంటే తప్పనిసరిగా దేహం వచ్చి తీరుతుంది. అంచేది కోరికలే ఈ శరీరంగా గని దీవిస్తున్నాయి, మనకున్న కోరికలే రాబోయే జన్మలుగా గని దీవిస్తున్నాయి. నీ చివరి రోజు చూసుకోండి, ఏదో రోజున చనిపోతాం, మన శరీరాలు ఏదో రోజున చనిపోతాయి. ఈ రోజున ఆరోగ్యంగా ఉండొచ్చు కానీ ఏదో రోజున చనిపోతాయి. ఆ రోజున మీరు చనిపోయే రోజున ఈ ఆలోచన అయితే బలంగా ఉంది, ఏ తలంపలు అయితే బలంగా ఉన్నాయో వాటిని పట్టుకుని జీవుడు వెళ్ళిపోతాడు. అంటే వాడు ఆ జీవుడు మీకు ఇంకోసారి ఆ జీవుడు తన వాంఛలను నెరవేర్చుకోవడానికి ఇంకో శరీరాన్ని తయారు చేసి పెడతాడు మీకు. అంచేత వాసనారహితుడికి శరీరం రావాల్సిన అవసరం లేదు. మీకు ఎవరైనా నేను మంచి నీళ్ళు అడిగితే మీకు మా దాహం లేకపోతే మాకు అవసరం లేదు అంటారు. అంటే ఇష్టం లేక కదా, అవసరం లేక అంటే మీకు దేహం అవసరం అనిపిస్తుంది. అప్పుడు ఈ అమ్మగారు నాకు అక్కర్లేదు అంటున్నారు. అంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు, నాకు అక్కర్లేదు, నాకు మళ్ళీ శరీరం అక్కర్లేదంటే రావడం. నీలో సంస్కారాలు ఉన్నప్పుడు, వాసన ఉన్నప్పుడు, దేహ వాసన ఉన్నప్పుడు నీకు శరీరం వచ్చి తీరుతుంది. నీకు నాకు అవసరం లేదంటే రాగదు. అంటే నాకు అవసరం, శరీరం అవసరం లేదంటే ఆగదు. అంటే నీ లోపల నీ బుద్ధి ఎలా ఉంది, నీకు డిజైర్స్ ఉన్నా లేదు, టెండెన్సీస్ ఏమున్నా లేదు, నీకు మా కళ్ళు మా కళ్ళకు కనపడకుండా లోపల సీక్రెట్ బర్డెన్స్ ఎన్ని ఉన్నాయా నీకు? మా కళ్ళకు కనపడకుండా, మా చెవులకి వినపడకుండా నీ హృదయంలో ఎన్ని వాసనలు ఉన్నాయో అది భగవంతుడు చూస్తూ ఉంటాడు. మీ వాసన నెరవేరుతున్నారు, మీ శరీరాలు కావాలి కాబట్టి పునర్జన్మలు వస్తాయి, అది కారణం. నాకు శరీరం అక్కర్లేదంటే అది ఆగదు. అంటే లోపల కోరికలు ఉన్నప్పుడు వచ్చేస్తుంది, లోపల ఆ డిజైర్ల స్టేట్ పొందే వరకు ఒక శరీరాలు వస్తూనే ఉంటాయి. అంటే డిజైర్లు ఏదో ఉందనుకుంటాం. అంటే భగవాన్ చెప్పిన సూత్రం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ సుఖం లేదు, సుఖం అనేది నీ హృదయంలోనే ఉంది. నీకు ఇంద్రియాలు ఉన్నాయి, శరీరం ఉంది, ప్రపంచం ఉంది. ఆ ఇంద్రియాల ద్వారా కొన్ని ప్రపంచంలో కొన్ని విషయాలు నువ్వు భోగిస్తున్నావు, సంభోగిస్తున్నావు. మానవులకి సంభోగం ఉంది కానీ లక్ష్మీనారాయణకి సంభోగం లేదు, రాముడికి సంతానం కుశలవులు అని చెబుతారు. వాళ్ళు కుశలవులు అనేది రాముడి యొక్క సంకల్ప బలం వల్ల జన్మించిన వాళ్ళకి, కానీ సీతారాములకి సంభోగం లేదు. వాల్మీకి రాముడు భోగాలు అనిపించాడంటే దేవుడికి భోగాలు అక్కర్లేదు. రాముడు మానవుడిగా వచ్చాడు కాబట్టి అలా రాయవలసి వచ్చింది, వాల్మీకి అలా రాశాడు. లక్ష్మీనారాయణకి సంభోగ సుఖం లేదు, సంకల్ప బలం ఉంది. అంటే వాళ్ళకి సంకల్ప బలం ఉంది. ఇప్పుడు బ్రహ్మానందుడు రామకృష్ణ పరమహంసను వాడు నా మానసిక పుత్రుడను, అది సంకల్ప బలం. అదేంటది, ఒక సంకల్ప బలం. అంచేది నీకు ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలతో ప్రపంచంతో ఏదో సంబంధాలు ఉన్నాయి. అందుచేది ఈ ప్రపంచంలోంచి తాత్కాలికమైనటువంటి భోగాలు, టెంపరీ ఫ్లీటింగ్, ఎలా అనుభవించిన భోగం రేపు ఉంటుందో లేదో చెప్పడం, కాళ్ళలో నీరు ఎలా ప్రవహిస్తూ ఉంటాయో, తాత్కాలికంగా భోగాలు వెళ్ళిపోతే టెంపరీగా వస్తాయి, కొన్ని వాసనలు విడిచిపెట్టి ఫ్లీటింగ్ అలా ప్రవహిస్తూ ఉంటాయి భోగాలన్నీ కూడా. శరీరాన్ని, నీ శరీరాన్ని శుభ్రంగా దెబ్బ చేసేసి, నీ శరీరాన్ని ఎంతవరకు పాడు చేయాలి అంతవరకు పాడు చేసి, నీ మనస్సును మలినం చేసి, నీ మనస్సును కల్మషం చేసి, నీకు ప్రపంచం ఉందని నీకు ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ ప్రపంచంలో భోగాలను ఇంద్రియాలు కోరుకుంటాయి, ఆ ఇంద్రియాలు ప్రపంచంలో భోగాలను కోరుకుంటాయి కాబట్టి మన మనస్సు బహిర్ముఖం అవుతుంది. అంత వేగంగా మనస్సు బహిర్ముఖం అయినప్పుడు దాన్ని అంతర్ముఖం చేయటం మన వల్ల కాదు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా. మనకి ఈ ప్రపంచం, శరీరం ఉన్నవాడికి ప్రపంచం ఉంది, శరీరం లేనివాడికి ప్రపంచం లేదు. శరీరం మరణించినప్పుడు మన అందరికీ భయం ఏంటండి, ప్రపంచం కనపడదు మనం, ఈ ప్రపంచం కనపడదు, ఎవరికి ఉన్నట్టు కనిపిస్తుంది. నీ ఇంద్రియాల్లో ఉన్న ప్రకోపం వల్ల, నీ ఇంద్రియాల్లో ఉన్న కోరికల వల్ల, ఇంద్రియాల్లో ఉన్న దోషాల వల్ల ఈ ప్రపంచం అసత్యం కాదు, సత్యం అని అనిపిస్తుంది. ఇది మనసులో ఉన్న దోషం, ఇంద్రియాల్లో ఉన్న దోషం వల్ల ప్రపంచం అసత్యమేనా? నీకు సత్యం కింద కనపడడానికి కనపట్టడానికి మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న బలహీనతలు. అంచేత నువ్వు ఎక్కడికి మమకారాన్ని తగ్గించుకో, స్థూలత తగ్గించుకో, మమకారాన్ని తగ్గించుకో, నీకున్న వ్యక్తి భావాన్ని తగ్గించుకో. ఏంటి, నీ భగవంతుని కంటే నేను భిన్నంగా ఉన్నాననే భావన తగ్గించుకో, మమకారాన్ని తగ్గించుకో. అంచేత నీకు వహించి భగవంతుడు, భగవంతుడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే అర్థం ఏంటంటే నియమించేవాడు. ఈశ్వరుడు అంటే ప్రభువు. జీవకోటిని వారి ప్రారంభమును అనుసరించి వాడిని శరీరాలను నియమించేవాడు ఈశ్వరుడు, మనకి యజమాని. ఈశ్వరుడు అంటే ఎవడు, యజమాని. ఈ కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచం కూడా మంద కాదు, ఈశ్వరుడు. మన శరీరాలన్నీ ఖాళీ బూడిదైపోయిన తర్వాత ఇంక ఈ ప్రపంచం కొన్ని లక్షలాది సంవత్సరాలు ఉంటాయి. ఈ ప్రపంచాన్ని నడపడం అది ఈశ్వరుడికి ఒక బిజినెస్ లాంటిది. ఈ జీవకోటి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మనం అందరం మాయనే వలలో పడిపోతున్నాం. ఈ వలలో ఏ చేపలైతే పడవు, ఆ చేపలకు దాకలోకి వెళ్ళవు. వలలో పడిపోయిన చేపలను దాకలోకి వెళ్ళిపోతాయి. ఏ వల్ల అయితే దాకలో పడవు, అవి వచ్చే ఇంటికాడ, ఇంటికాడ దానికి అది ఇంటికాడ తినటానికి అందపోయి దాకలో పడవు. వలలో పడిన చేపలు దాకలో పడతాయి, కానీ వలలో పడిన చేపలు అది దాకలో పడవు. అని మాయనే వలలో మనం పడుతున్నాం కాబట్టి మనకి ఈ చక్రంలోంచి బయటికి రాలేము. ఇది ఈ జన్మ మరణ చక్రంలోంచి బయటికి రాలేము. కర్మ సిద్ధాంతంలోంచి కూడా బయటికి రాలేము. నేను నిన్న చెప్పాను ఇక్కడ ఈ దేహాన్ని, ఈ నేనేదైతే నేను నేను అని అంటున్నాం, ఆ నేను నిజమని అనుతున్నాం. లేదా పుస్తకాలు చెప్పినా, శాస్త్రాలు చెప్పినా, గురువులు చెప్పినా ఈ నేను అసత్యం మనం అనుకోవటం లేదు, సత్యమని అనుకుంటున్నాం. ఈ నేనని నిజమని అనుకుంటున్నావు. అంచేత నేను ఎవరైనా స్తోత్రం చేస్తే సంతోషిస్తున్నావు, విమర్శిస్తే దుఃఖపడుతున్నావు. ఎంచేది ఈ నేనుతో నీకు తాదాత్యం ఉంది కాబట్టి, ఉంది కాబట్టి ఆ నేను నువ్వు నిజమనుకునే జగత్తు అసత్యం, జీవుడు అసత్యం అనుకోవటం న్యాయం కాదు. అలా అనుకుంటే ప్రమాదమని నిన్న సభలో మనం మాట్లాడుకున్నాం, నిన్న సభలో అది మాట్లాడుకున్నాం. అంచేది ఈ ప్రపంచం ఎంత అసత్యమైన బాగా నిజమే, ఈ ప్రపంచం సత్యమే అనేటువంటి భావన నీకు గట్టిగా ఎందుకు కలుగుతుందంటే మన ఇంద్రియాలకి ప్రపంచానికి ఉన్న సంబంధాలే కారణం, అదే కారణం. అంచేత నీకు నువ్వు ఏమి చేతులు పని విడిచిపెట్టి అక్కడికి పారిపోవక్కర్లేదు. అందరు బాధ్యతలు వహిస్తున్నాడు. ఒకళ్ళని అనుకునేవి జరుగుతాయి, అనుకున్న ఒకసారి జరగవు. ఉద్రేకపడకు, భగవంతుడితో రాజీపడు. అనుకున్న పనులు జరుగుతాయి ఒకసారి, ఒకసారి జరగవు, ఒక్కోసారి జరగవు. అలా నువ్వు ఉద్రేకపడకు. అంటే భగవంతుడితో రాజీపడు. ప్రధానమంత్రి కూడా రాజీ పడకుండా అడుగు రోజులు వెళ్ళవు. మన దేశంలో ఎక్కువ అధికారం ఉన్నాడు ప్రధానమంత్రి, అటు రోజు ఎక్కడితో రాజీ పడాలి. రాజీ పడకపోతే అటు రోజులు వెళ్ళవు, ఆడు పరిపాలన చేయలేడు, రాజీ పడాలి. అలాగే నువ్వు నువ్వు అనుకున్నాయి జరుగుతాయి, జరగపో. ఒకవేళ జరగకపోయినా ఈశ్వరుని నిందించకు, వాడితో రాజీ పడు, వాడితో రాజీ పట్టడం నేర్చుకో. మీకు వచ్చిన కోడలు నచ్చిందా అని ఊళ్ళో పూర్వం ఒక రాజుగారిని అడిగారు. మీకు వచ్చిన కోడలు అది నచ్చిందా అంటే, వచ్చిన కోడలు నచ్చిందని నేను చెప్పలేను. నచ్చిన కోళ్ళు వచ్చిన కోళ్ళు నచ్చిన కోళ్ళు వచ్చిందని నేను చెప్పలేను. నచ్చిన కోళ్ళు వచ్చిందని నేను చెప్పలేను, కానీ వచ్చిన కోళ్ళు నచ్చిందని చెప్పగలను. ఏం చేస్తాం మరి, నచ్చిన కోళ్ళు వచ్చిందని నేను చెప్పలేను. తీరా వచ్చేసింది కదా, ఆ వచ్చిన గోడలు నచ్చేటట్టు చేసుకోవాలి. అది రాజీ పట్టం అంటుంది. ఏంటంటే రాజీ పట్టం అంటుంది. పూర్వం ఈ మాట జిన్నూరులో ఒక ముసలి ఆయన అన్నారు. ఏమన్నారంటే, నీకు నచ్చిన గోడలు వచ్చిందాను, నచ్చిన గోడలు రాలేదు కానీ వచ్చిన గోడలు నచ్చింది. అది దేవునితో రాజీ పట్టం అంటే ఇది. అంచేది నీ వాంఛన చేసిన ప్రపంచంలో వినపోతాడు. అంచేది నీకు ఈ దేవుడు వేరు, ప్రపంచం వేరు, దేవుడు వేరు, ప్రపంచం వేరు, నేను వేరు అనే భిన్నభావాలు, ఈ మతాలు అనే భిన్నభావాలు నీకు ఎలా వస్తున్నాయంటే, అంత ఒకటే మద్ద. నువ్వు దేవుడు ప్రపంచం ఒక ముద్ద అయ్యే వరకు మీకు మీకు అనుభూతి కలగదు, జ్ఞానం తాదు. కానీ మీరందరూ మీకు వేరే భావన పోవాలి, ఒక ముద్ద అయిపోవాలి. ఏది మీరు భగవంతుడు ప్రపంచం ఒక ముద్ద అయిపోవాలి. మీకంటే వేరుగా కనిపించకూడదు, భగవంతుడు కూడా ప్రపంచం కూడా మీకంటే వేరుగా కనిపించకుండా ఒక ముద్ద అయిపోవాలి, ఒక జ్ఞానం. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ కనుక కోరికలు లేకపోతే, నీకు వాంఛలు లేకపోతే, నీకు భౌతికమైనటువంటి సంస్కారాలు ఏమో లేకపోతే, నీకు ప్రపంచంలో భగవంతుల్లో లీనమవుతావు, భగవంతుల్లో లీనమవుతావు. అంటే ప్రపంచం వేరు, దేవుడు వేరనే భావన పోతుంది. నువ్వు వాంఛారహితులైనప్పుడు, నువ్వు కోరికలు లేని స్థితికి ఎదిగి వచ్చినప్పుడు, నువ్వు వాసనారహితులైనప్పుడు, నువ్వు కాంక్షల్లోంచి నువ్వు బయటపడినప్పుడు ఈ గౌతమ బుద్ధుడు చెప్పాడు, మీకు పునర్జన్మలు ఉన్నాయా లేదా, ఏది పుస్తకాలు చదవకండి, మీకు పునర్జన్మలు ఉన్నాయా లేదో గురువు దగ్గరికి వెళ్ళకండి తెలుసుకోవటానికి, మీకు ఆశ అనేది ఉందా లేదా, మీకు ఆశ ఉందా లేదా తెలియటా లేదా. ఆశ ఉంటే పునర్జన్మ ఉంది, ఆశ లేకపోతే పునర్జన్మ లేదు. ఒకే వాక్యంలో చెప్పాడు, మీకు ఆశ ఉందా పునర్జన్మ ఉంది, ఆశ లేదా పునర్జన్మ లేదు. ఈ చిన్న విషయం తెలుసుకోవడానికి మీకు శాస్త్రాలు, గురువులు, కాశీలు, రామేశ్వరాలు, యాత్రలు కావాలా? ఈ చిన్న విషయం మీకు అర్థం చేసుకోవడానికి కాశీ యాత్ర, రామేశ్వర యాత్ర కావాలా? మీకు ఆశ ఉందా లేదా మీకు తెలుస్తుందా? అయితే నాకు పునర్జన్మ వస్తుందా అని ఎవరైనా అడిగితే, నీకు అవసరం ఉంటే వస్తుంది, అవసరం లేకపోతే రాదు. అంటే అది నువ్వు శరీరం చనిపోయే రోజునే, శరీరం ఏ రోజైతే చనిపోతుందో ఆ రోజునే నువ్వు నోటికి నిరపాళ్ళు, ప్రపంచంతో సంబంధం లేకుండా, దేహంతో సంబంధం లేకుండా నోటికి నూరిపాళ్ళు నువ్వు సుఖంగా ఉన్నప్పుడు, నోటికి నూరిపాళ్ళు నువ్వు శాంతిగా ఉన్నప్పుడు, నోటికి నూరిపాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు, ఏమి కొరత లేకుండా, వెరిచి లేకుండా నువ్వు పూర్ణంగా ఉన్నప్పుడు నీకు ఇంకో శరీరం అవసరం లేదు, రాదు. ఇట్ ఈస్ స్పెసిఫిక్. యు మస్ట్ బి స్పెసిఫిక్. ఒకసారి శ్రీ సుబ్బరాజు గారు చెప్పారు నాకు, ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారికి బెదవాడు వస్తే ఆయనకి డిన్నర్ లంచ్ ఇచ్చాడట, సిరీస్ కంపెనీలో లంచ్ ఇచ్చారు. లంచ్ ఇచ్చే సంజీవ్ రెడ్డి గారు సుబ్బరాజు గారిని నెహ్రూ గారికి పరిచయం చేశారు. ఈ రోజున ఆతిథ్యం అంత, ఈ రోజున మనకు ఆతిథ్యం ఇచ్చింది కండవల్లి సుధీర్, అలాగే ఆ రోజున నెహ్రూ గారికి ఆతిథ్యం ఇచ్చింది ఎవరు, సిరీ సుబ్బరాజు గారు. సంజీవ్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి మనకి, సంజీవ్ రెడ్డి గారు నెహ్రూ గారికి భోజనం చేసేటప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ సుబ్బరాజు గారు చేశారు. ఈయన సిరీ సుబ్బరాజు గారు అంటారు, ఈయనకి సిరీస్ అనే కంపెనీ ఉంది అని పరిచయం చేశారు. మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు, మీరు ఏమి చేస్తున్నారని నెహ్రూ గారు సుబ్బరాజు గారిని అడిగారు. అదే ఏదో చేస్తున్నాను అన్నారు ఆయన. ఏంటి ఏదో చేస్తున్నానన్నారు? అలా కాదు, ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఏంటి మీరు ఏమి చేస్తున్నారంటే మీరు చేసే పని ఏంటో చెప్పాలి. ఈ మస్ట్ బి స్పెసిఫిక్. మీరు ఏమి చేస్తున్నారంటే నేను బిజినెస్ చేస్తున్నాను, లేకపోతే నేను పరిశ్రమలు నడుపుతున్నాను, లేకపోతే నేను అమెరికా నుంచి చదువుకొచ్చి అమెరికాలో చదువుకొచ్చి ఇక్కడ నేను పరిశ్రమలు నడుపుతున్నానని స్పెసిఫిక్గా చెప్పాలి. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం మోకమ్మడిగా ఉండకూడదు, అది స్పెసిఫిక్గా ఉండాలి, పర్టికులర్గా ఉండాలి. ఈ మస్ట్ బి స్పెసిఫిక్, అది బుద్ధుడిలో ఉన్న విశేషం. ఈ మస్ట్ బి స్పెసిఫిక్, బుద్ధుడు ఎప్పుడు స్పెసిఫిక్గా ఉంటాడు. అంటే నీకు నాకు పునర్జన్మ ఉందని ఎవరైనా అడిగితే, నన్ను అడుగుతామంటే నీకు తెలియదా? నన్ను అడుగుతామంటే నీకు పునర్జన్మ ఉంది, నీకు దేహం అవసరం అలా, దేహం అవసరం ఉందా లేదా నీకు తెలియటం లేదా? దేహం లేకుండా నేను ఉండలేను అనుకుంటున్నావు లేదా? నీకు దేహం వచ్చి తిరుగుతుంది, అది లాంగ్వేజ్, బుద్ధుడి యొక్క స్పెసిఫిక్. నీకు దేహం లేకుండా ఉండగలవా? దేహం లేకుండా నేను ఉండలేను అనుకుంటున్నావు కదా, అట్లప్పుడు దేహం లేకుండా ఎలా ఉంటావు నువ్వు? దేహం వచ్చి తీరుతుంది, అది వచ్చి తీరుతుంది. మస్ట్. ఇందులో రాగి పడే అవకాశం లేదు. నన్ను అడుగుతానంటే నీకు తెలియదా? నన్ను అడుగుతావేంటి నీకు తెలియదు? ఏమాత్రం నీకు తెలియదా? నీకు దేహం అవసరం అనుకుంటున్నావు లేదా? దేహం లేకుండా ఉండలేను అనుకుంటున్నావు కదా? మరి దేహం వస్తుంది కదా? నీకు తెలియటం లేదా? నన్ను అడగకపోతేనే అయ్యా ప్రపంచంతో నువ్వు భగవంతుడు ఐక్యం అవుతావు. నీకు వాంఛన లేనప్పుడు భగవంతుడు ఐక్యం అవుతావు. భగవంతుడితో నీకున్న వేరు బుద్ధి పోతుంది. ఆయన ఇష్టమే నీ ఇష్టం, ఆయన సంకల్పమే నీ సంకల్పం, ఆయనకున్న ఆప్యాయత నీకన్న ఆప్యాయత అంచేది వేరుగా. నీకు భగవంతుడి కంటే వేరు బుద్ధి ఏముండదు. ఆయనకి ఏది ఇష్టమో నీకు కూడా అదే ఇష్టం. ఆయనకి ఏది ఆయన సంకల్పం నీ సంకల్పం ఆయనకంటే వేరుగా భేదంగా ఉండవలసిన అవసరం నీకు ఉండదు. ఎప్పుడు వాంఛలు లేనప్పుడు, వాంఛలు లేనప్పుడు అంచేత నీకు మమకారం తగ్గితే, వ్యక్తి భావన తగ్గితే, నీకు దేహ బుద్ధి తగ్గితే నువ్వు బొత్తిగా మొద్దు అయిపోతావు అనుకోకు. ఇప్పుడు నీ ప్రేమని, నీ సంపదాన్ని, కుటుంబాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు. నీకే కనుక జ్ఞానం అయితే ఏదో గోడ లేక మొద్దు లేక తయారవుతావు అనుకోకు. నీకే కనుక జ్ఞానం కలిగితే ఇప్పుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు. నీ జీవితం అంతా నీ కుటుంబానికి పరిమితమైంది. నీకే కనుక జ్ఞానం కలిగితే జాతితో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, వీరి వారని విచక్షణ లేకుండా నీ అనురాగాన్ని, నీ శాంతిని, నీ ప్రేమని, నీ భక్తిని సమాజానికి పంచిపెడతావు. వండర్ఫుల్. ఇప్పుడు నువ్వు నీ యొక్క నీ శాంతిని, నీ కంఫర్ట్స్ని నీ కుటుంబానికి పంచిపెడుతున్నావు. నీ కుటుంబానికి పరిమితమైన దానికి కారణం నీ అహంకారం, మమకారం వల్లే నీకున్న ప్రేమ, నీకున్న అనురాగం నీ కుటుంబానికి పరిమితమైంది. ఆ మమకారం తగ్గినప్పుడు, ఆ ఈగో సెన్స్ తగ్గినప్పుడు, ఐ సెన్స్ తగ్గినప్పుడు, అది ఒక మతంతో సంబంధం లేకుండా, ఒక కులంతో సంబంధం లేకుండా, ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా నీ భక్తిని, నీ ప్రేమని, నీ అనురాగాన్ని, నీకున్న శాంతిని, నీకున్న కాంతిని మొత్తం సృష్టికి అంతా నువ్వు పంచిపెడతావు. అది విశాలమవుతుంది. మధ్య మధ్యలో గోళ్ళ ఉండవు ఇంకా. అది విశాలమవుతుంది. మధ్య మధ్యలో గోళ్ళ ఏముండవు. మహాత్ములు అందరూ ఒకళ్ళు సన్యాసిస్తే కుటుంబ సభ్యుల పట్ల ద్వేషం వల్ల కాదం, లేదా కుటుంబ సభ్యుల వల్ల విరోధం కాదం, విరోధం కాదు. వాళ్ళు పని చేసే పరిధి పెంచుకోవడానికి సన్యసించారు, కానీ కుటుంబ సభ్యుల మీద ద్వేషం వల్ల కాదం. అంటే బాగా పండిన పండు చెట్టు నుంచి రాలిపోయినట్టు అది అనిపిస్తుంది. బాగా పండిన పండు చెట్టు నుంచి తానంతరంగా రాలిపోతుంది, కానీ మనం బెడ్ ఇచ్చుకుని ఎలా కొట్టక్కర్లేదు. బాగా పండిన పండును మనం కొయ్యక్కర్లేదు, అదే చెట్టు నుండి రాలిపోతుంది. చెట్టు నుండి రాలిపో అప్పటి వరకు నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టవలసిన పని లేదు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు న్యాచురల్గా ముగ్గురు మీరు ఎక్కడున్నా బలవంతమైన సంబంధాలు తెంపుకోకుండా న్యాచురల్గా నార్మల్గా ఉండి మీ శరీరం బుద్ధి, మీ బుద్ధి ముగ్గే వరకు మీరు బాగా పక్వానికి వస్తా అంటే లోపల ఏంటి మీలో ఉన్న అజ్ఞానం దానంతరది పండు ముగ్గాక ఎలాగైతే ఆ పండు రాలిపోతుందో మీ బుద్ధి బాగుపడ్డాక, మీ బుద్ధి పక్వానికి వచ్చాక, మీ బుద్ధి బాగా ముగ్గిపోయాక మీలో ఉన్న అజ్ఞానం తానంతరది రాలిపోతుంది. అప్పటి వరకు వెయిట్ అనిచ్చి అప్పటి వరకు వేచి చూడండి. తొందర పడవద్దు. అది వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఈ లోపల మీరు తొందరపడి మనసును పాడు చేసుకోకండి. మీరు మీకు జ్ఞానం కలిగే రోజు వస్తుంది, అప్పటి వరకు వెయిట్ అనిస్తే వెయిట్ చేయండి. కానీ సాధనలో అశ్రద్ధగా ఉండొద్దు. వాసన క్షయం చేయటంలో మీరు బద్ధకించొద్దు, బద్ధకం వద్దు, బలహీనత వద్దు. వాసన క్షయం చేయటానికి, మీ బలహీనతను క్షయం చేయటం కోసం మీకు ఎంత అవకాశం ఉంటే అంతవరకు శ్రమించి పని చేసుకోండి. జ్ఞాని పని చేస్తున్నట్టు ఇతరులకు అనిపిస్తుంది, జ్ఞాని ఆటోమేటిక్గా పని అయిపోతుంది. సంకల్ప రహితుడిగా జ్ఞాని పని చేస్తూ ఉంటాడు, జ్ఞాని కూడా పని చేస్తూ ఉంటాడు. అంటే మనం ఇది చేస్తున్నాం అనుకుంటాం, జ్ఞాని ఈశ్వరుడే తన ఈశ్వరుడు జ్ఞాని యొక్క శరీరాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుని ఆ శరీరం ద్వారా ఈశ్వరుడు పని చేస్తూ ఉంటాడు. అంటే జ్ఞాని యొక్క శరీరాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. స్వాధీనం చేసుకుని ఆ శరీరం ద్వారా పని చేసేవాడు ఎవడు? ఈశ్వరుడు. నేను నాకు జ్ఞానం అంటే ఇష్టం, జ్ఞానం అంటే ప్రేమ అని ఈశ్వరుడు చెప్పలేదు. ఈ సేజ్ ఇస్ మై సెల్ఫ్. ఈ సృష్టిలో ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపాన్ని పొందుతాడు. ఇందాక పాటలు పాడారు, ఇందాక భక్తిలో కొంత ఉద్రేకం ఉంటుంది, ఎమోషన్. మనకి భక్తి కలిగినప్పుడు మాటలు కూడా చెప్పుకోలేము. మాట చెప్పి ఇచ్చిన మాట పోషించుకోవటం మానేసి పాండవులను రక్షించుకోవడానికి నేను బాణం పట్టను, ఆయుధం పట్టను అని చెప్పినటువంటి భీష్ముడు రెండు తాడీలు అంత ఎత్తు ఉంటాయి, అంత ఎత్తు నుంచి ఎదిగి పైకి ఎగిరి కింద కొరికి భీష్ముడిని చంపటానికి కృష్ణుడు పరిగెడుతూ ఉంటే ఆ సంఘటన, ఆ భక్తిని అంటే పాండవుల పట్ల భక్తి, పాండవులను రక్షించాలన్నటువంటి స్వభావం. మాట తప్పి ఆ రక్షించాలనేటువంటి గుణం వల్ల మాట తప్పి తను అన్న చెప్పిన మాట తను మాట తప్పితే అగౌరవం వస్తున్నాను కూడా పట్టించుకోకుండా భీష్ముడిని చంపటానికి పరిగెడుతున్నటువంటి కృష్ణుడిని చూస్తే ఆప్యాయత భక్తిని మనం భరించలేము. భక్తిలో ఉన్న ఉద్రేకం జ్ఞానంలో ఉండదు, జ్ఞానం ఎక్కువ రీజనగా ఉంటుంది, జ్ఞానంలో ఎక్కువ లాజిక్ ఉంటుంది. అంచేది మనం జ్ఞానాన్ని భరించగలం కానీ భక్తిని భరించలేం. రామకృష్ణుడు చెప్పాడు భక్తి తల్లి లాంటిది, జ్ఞానం తండ్రి లాంటిది. భక్తి తల్లి లాంటిది, జ్ఞానం తండ్రి లాంటివాడు. అంచేత తల్లి యొక్క భక్తులు వంటింట్లోకి వెళ్ళిపోతారు, తండ్రి యొక్క భక్తులు బయటగా అడుగుల మీద కూర్చొని కాలక్షేపం చేస్తారు. లోపల నుంచి కాలు వచ్చే వరకు భక్తి వంటింట్లోకి తీసిపోతుంది, భక్తి అది ఈది గుమ్మంలోకి తీసుకెళ్ళి జ్ఞానం వదిలేస్తుంది. వాళ్ళు లోపల పిలిస్తే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. పిలవక్కర్ లేకుండా భక్తి లోపలికి వెళ్ళిపోతున్నాడు. సరసమంగా పిల్లలకు కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ ముందు తల్లితో చెప్పారు కానీ తండ్రితో చెప్పరు. అంటే ఇతను ముందు ఎందుకు తండ్రితో చెప్పరండి? తల్లితో చెబితే తండ్రికి ఇష్టం చేయలేకపోయినా రాజీ చేసి పెడుతుంది, దాన్ని పురుషకారం అంటారు. అంటే ఏదో పిల్లవాడి ఉద్దేశం అలా ఉంది కదా, మనం ఎందుకేళ్ళతో విరోధం పెట్టుకోవటం, వాళ్ళు ఇష్టమే మన ఇష్టమనే తండ్రితో రాజీ చేసి పెడుతున్నాం, దాన్ని పురుషకారం అంటారు. ఏమంటారు? దాన్ని పురుషకారం అంటారు. ఇప్పుడు పద్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. పద్మ పురుషకారం చేసింది, పని అయిపోయింది. హైదరాబాద్ పద్మ, పద్మగారు హైదరాబాద్ పద్మగారు పురుషకారం చేశారు. ఏంటి కొడుకు చెప్పిన మాటను పురుషకారం అంటారు దాన్ని, ఆ ప్రయత్నం పురుషకాలం అంటే ప్రయత్నం, ప్రయత్నం చేశారు పని పూర్తి అయిపోయింది. అమ్మాయిని కూడా తీసుకొచ్చి మాకు చూపించారు, అంతా అయిపోయింది. పురుషకారం చేశారు పద్మాగారు, ఏమి చేశారు పురుషకారం చేశారు. అంచేది ఇక్కడ భక్తి తల్లి లాంటిది జ్ఞానం, ఆ తండ్రి లాంటిది. జ్ఞానాన్ని భరించగలం కానీ భక్తిని మనం భరించడం చాలా కష్టం. అంచేది నీకు ఇది ఏదైనా జ్ఞాన ద్వారా ఏదైనా ఘన కార్యాలు జరుగుతున్నప్పటికీ, జ్ఞాన ద్వారా ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ అది నేను చేస్తున్నానని అనుకోడు, వారి శరీరం ద్వారా జరుగుతూ ఉంటుంది. తోరలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, డాబాలకు తోరలు ఉంటాయి, తోరలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ తోరకు తెలిసి నీరు నాది కాదు, ఇది వర్షపు నీరు అని. అలాగే మహాత్ములు కూడా వాళ్ళ ద్వారా ఏది జరిగినా అది ఈశ్వరుడు చేస్తాడు అనుకుంటాడు, కానీ అక్కడ నేననే లేదు. ఆ తోర ద్వారా ఆయన ద్వారా చేసేది ఈశ్వరుడే, ఈశ్వరుడే అలా చేస్తున్నాడని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఓసారి రాయవల్లూరు డీఎస్పీ భగవాన్ దగ్గరికి వచ్చారు, ఆయనకి మహిమలంటే మిరేకల్స్ అంటే బాగా ఇష్టం. ఆ డిఎస్పీ గారు భగవాన్ ఏమని అడిగారంటే, కృష్ణుడు ఎన్ని మహిమలు చేశాడు, యేసుక్రీస్తు ఎన్ని మహిమలు చేశాడు, అలాగే నాకు కూడా ఎన్నో మహిమలు చేయాలన్నాను. ఆ పోలీసు ఉద్యోగి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు ఏమని అడిగారంటే, కృష్ణుడు ఎన్ని మహిమలు చేశాడు, జీసస్ ఎన్ని మహిమలు చేశాడు, అన్ని మహిమలు నాకు చెయ్యాలని ఉందని రమణ మహర్షి గారిని ప్రశ్న అడిగాడు. అప్పుడు రమణ మహర్షి గారు చెప్పినటువంటి సమాధానం మీరు వినండి, యేసుక్రీస్తు గొప్ప పనులు చేశాడు, కృష్ణుడు చాలా గొప్ప పనులు చేశాడని నువ్వు అంటున్నావా, లేకపోతే నేను చాలా గొప్ప పనులు చేశామని జీసస్ కానీ కృష్ణుడు కానీ అన్నాడు అన్నారు. వాళ్ళే మేము గొప్ప పనులు చేశామని అనలేదు, నువ్వు అనుకుంటున్నావు. ఏంటి అనుకుంటున్నావు? ఏ గొప్ప పని చేసిన వాడు అటు మామూలుగా మనం మంచినీళ్ళు ఎలా తాగుతాము, అన్నం ఎలా తింటాము, అంత సహజంగా వాళ్ళు ధర జరిగిపోతాయి. కానీ నేను చేస్తున్నానే తలంపు వాళ్ళకు ఉండదు. ఏంటి కానీ వాళ్ళు గొప్ప పనులు చేశారని వాళ్ళు అనుకోలేదు, నువ్వు అనుకుంటున్నావు. ఏంటి అది రాంగ్ థింకింగ్, అది రాంగ్ థింకింగ్, అది రాంగ్ థింకింగ్. అంచేది నువ్వు ఏదో ఓహో ఏదో ఉంది, నువ్వు ఏదో సాధించద్దు, అది సాధించద్దని ఏది సాధించినా ఈశ్వరుడు సాధించి పెట్టింది, ఈశ్వరుడు సాధించి పెట్టిందే, నేను సాధించేసాను, నేను సాధించేసాను టామ్ టామ్ చేసుకుంటాను. ఏంటి టామ్ టామ్ చేసుకుంటా? మా పిల్లల్ని బాగా చదివించామంటారు, మీ పిల్లలకు చదివి వస్తే చదివించారా, లేకపోతే మీ డబ్బు వల్ల వచ్చేసింది వాళ్ళకి చదువు? మా పిల్లల్ని బాగా చదివి మీ పిల్లలకు చదువు మీ డబ్బు వల్ల వచ్చేసిందా? వాళ్ళు చదువుకున్నారని మీరు చెప్పరు, మేము చదివించామంటారు, అదే కర్తవ్యం. వాళ్ళకి చదువు రాకపోతే మీ డబ్బు వాళ్ళకి చదువు వచ్చేటట్టు చేస్తుందా? మేము చదివించామంటారు కానీ వాళ్ళు చదువుకున్నారు, కష్టపడ్డారు వాళ్ళని అన్నారు. మనకి చిన్న చిన్న విషయాల్లో కూడా మనకు తెలుస్తుంది మన అహంకారం యొక్క ప్రభావం, అజ్ఞానం యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మన చిన్న చిన్న విషయాల్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అది ఏది నీ చేతిలో లేదు, నువ్వు గల ఘనకార్యాలు చేసినప్పటికీ నీ దేహం యొక్క ప్రారంభ ప్రకారం జరిగాయి. అంచేది ఈ అన్ని మీరు నమ్మటానికి కష్టం అవుతుంది. ఈ దేహం ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఈ దేహం ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలి, ఆ దేహం వచ్చినప్పుడు నీ కార్యకలాపాలు ఎక్కడ ఉండాలి, నీ దేహం పుట్టినప్పుడు ఈశ్వరుడు నిర్ణయిస్తాడు, ఆ ఈశ్వరుడు నిర్ణయించిన ప్రకారమే నీ దేహం ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇందులో నీ ప్రయోజకత్వం ఎవరైతే నువ్వు స్థానంలో మనం 6 అడుగులు ఇస్తున్నాం, ఏదో కొద్ది గొప్ప చదువుకున్నాం, పరమేశ్వరుడు మనల్ని అందరినీ స్థానంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? మనం అందరం స్థానంలో మీ జీవితాలు ఎంత, మీ తెలివితేటలు ఎంత, మీ బతుకులు ఎంత, ఈశ్వరుడు మీకు సాధించి పెట్టిందే మీరు మేము సాధించామంటున్నారు, డబ్బాలు కొట్టుకుంటున్నారు, టామ్ టామ్ చేసుకుంటున్నారు, చాటింపు చేసుకుంటున్నారు, దేశం అంతా మేము గొప్ప పనులు చేసాం. నువ్వు చేసావా? అదే నువ్వు చేసావా? నీ దేహం ద్వారా ఈశ్వరుడు చేశాడా? ఈశ్వరుడే చేశాడు. ఈశ్వరుడు చేసిన పనిని నేను చేశానని చెప్పి నువ్వు బజార్లో తిరుగుతున్నావు, టామ్ టామ్ చేసుకుంటున్నావు. ఏంటి టామ్ టామ్ చేసుకుంటున్నావు? నువ్వు నీ శరీరం ద్వారా ఏది జరగవలసిందో అది జరుగుతుంది. యేసుక్రీస్తు ఇంకా బాగా చెప్పాడు, తెల్లబడిపోయినని వెంట్రుకను నల్లగా చేసుకోగలవని తెలివితేటలన్నీ ఉపయోగించు. తెల్లబడిపోయినని వెంట్రుకని నీ తెలివితేటలన్నీ ఉపయోగించి నల్లగా చేసుకోగలవా? ఒకవేళ మీరు రంగు పూసుకున్నా మళ్ళీ 15 రోజుల్లో మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు తెల్లబడిపోయిన వెంట్రుకలకు రంగు పూసుకున్నా మళ్ళీ 15 రోజుల్లో బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిందే. నీకున్న తెలివితేటలు, నీకున్న వివేకం మొత్తం అంతా ఉపయోగించి తెల్లబడిపోయిన ఒక వెంట్రుకను నువ్వు నల్లగా చేసుకోగలవు. అంచేది నువ్వు ఏదన్నా ఒకవేళ గొప్ప పనులు చేసినా నీ శరీరాన్ని ఉపయోగించుకుని ఈశ్వరుడే చేశాడు, కానీ నువ్వంటూ ఒకడు లేవు, నువ్వంటూ ఒకడు లేవు. ఉన్నది ఒకటే, ఈశ్వరుడు ఉన్నాడు. మనం అందరం సున్నలం. మనం అందరం సున్నలం అన్న సంగతి తెలియక మనం ఏదో అది సాధించాం ఇది సాధించాం అని చెప్పుకోవడానికి మన పొగరబోతున్నాం. కారణం ఏంటి? మనం పొగరబోతున్నాం కారణం అవటం. అంచేత నువ్వు లోపల చూపు నేర్చుకు, ఈ పనులు బయట సంఘటనలో ఈశ్వర సంకల్పం ప్రకారం అన్నీ జరిగిపోతాయి. నేను ఒకే వాక్యం చెప్తున్నాను. ఈరోజున రమణ జయంతి, మీరు ఈ ఒక్క వాక్యం పుస్తకంలో రాసుకోండి. మిగతా విషయాలని మీరు మర్చిపోయినా ఇబ్బంది లేదు. ఇది భగవాన్ వాళ్ళ తల్లికి చెప్పారు, నేను ఇంటికి వచ్చే నీకు ఏర్పాట్లు చేస్తాను. అప్పుడు ఒక వాక్యం చెప్పారు, ఆ వాక్యం వేదాల యొక్క సారం, 4 వేదాల యొక్క సారం. ఇది మీరు రాసుకోండి. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రార్థనలు అనుసరించి ఆడిస్తున్నాడు. ఇది ఒక వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు బండెడు దుఃఖం ఉంటే ఈ క్షణంలో ఆరిపోతున్నాను. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరిగే తీరును, జరగరానిది ఎవరంత ప్రయత్నం చేసినా జరగదు. జరగవలసింది జరిగే తీరును, జరగరానిది ఎవరంత ప్రయత్నం చేసినా జరగదు. ఇది నిశ్చయం. ఇది నిశ్చయం అంటే దిస్ ఈజ్ సర్టెన్, దిస్ ఈజ్ సర్టెన్. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. ఇది నిశ్చయం. ఇది భగవంతుడు చెప్పిన మాటలు. అందుచేత మీరు మన జీవితం స్పాన్ని ఒక గంట తగ్గించుకోలేము, ఒక గంట పొడిగించుకోలేము. ఈశ్వర సంకల్పం, మనం తొందరగా చనిపోవాలనుకోకూడదు, ఎక్కువ కాలం జీవించాలనుకోకూడదు. ఇది పొరపాటే అది పొరపాటే. ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే అలాగే. అంటే ఈశ్వర సంకల్పాన్ని మనం కాదని మనం సాధించేది ఏమీ లేదు. ఈశ్వర సంకల్పంగా ఈశ్వర సంకల్పం కాదని మనం చేసేది ఏమి లేదు. అసలు మనం లేము. ఏంటంటే అసలు మనం లేము అంటే మనం సొందలం అనే సంగతి మనకు తెలియక ఏదో సాధిస్తున్నాం అనుకుంటున్నాం. ఒకవేళ మనం ఏదన్నా మన శరీరాల ద్వారా ఏదైనా మంచి పనులు జరిగితే అది ఈశ్వర సంకల్పమే, కానీ మన సంకల్పానికి అంత బలం లేదు. మన సంకల్పానికి అంత బలం లేదు. ముగిస్తున్నాం. ఉన్నది అలా ఒకటే వస్తువు. నీవు, నేను, వాడు, వీడు, ఇటువంటివి ఏమి లేవు. అన్ని ఉన్నది ఒకటి వస్తువులు. అంటే సముద్రంలో బుడగలు ఉన్నాయి, కెరటాలు ఉన్నాయి, నూరుగొంది. అలాగే ఈ నీవు, నేను, వాడు, వీడు అనేది మన మనోకల్పితములు. ఏంటి? మన మనసు యొక్క కల్పితములు. ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటంటే ఒకటే. అంచేత అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానానికి ఇతరులు లేరు. అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు. జ్ఞానికి ఇతరులు లేరు, అజ్ఞానికి కాలం లేదు. జ్ఞానికి కాలం లేదు, ఇతరులు కూడా లేదు. ఇతరులు అంటూ ఏమి లేరు, జ్ఞానికి ఇతరులు అంటూ ఏమి లేదు. టైం ఎంతైంది? 4 అయింది. ముగిస్తున్నాం, ఇంకా తొందరలోనే ముగిస్తాం. అంటే ఇక్కడ భగవాన్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నీకు దేహానికి సంబంధించిన వాసనలు ఏదైనా ఉంటే అది భక్తి వల్ల, ఉపాసన వల్ల, లేకపోతే ప్రార్థన వల్ల ఆ అలవాటు యొక్క వేగం కొంతవరకు తగ్గచ్చు, కానీ దేహబుద్ధి పోయే వరకు అవి నశిస్తాయని చెప్పలేము. మీరు భక్తిగా ఉంటాయి, జ్ఞానంగా ఉంటాయి, అణిగా ఉంటాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కానీ దేహబుద్ధి పోయే వరకు, దేహబుద్ధి నశించే వరకు ఆ వాసన నశించిందని మనం చెప్పడానికి వీలు లేదు. అని మనస్సు అణిగినట్లు వేరు, మనస్సు నశించడం వేరు. మనస్సు మనోనాశం వేరు, మనస్సు అణిగొండటం వేరు. రెండింటికి తేడా ఉంది. అంచేత మీకు ఈ జపము, పూజ, ధ్యానం వల్ల ఆ వాసనలు అణిగొండొచ్చు, అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు, అవి సమూలంగా నాశనం అవ్వాలంటే ఈ శవబుద్ధి, దేహబుద్ధి, ఆత్మ అంటే దేహాత్మ బుద్ధి, దేహమే సత్యము, దేహమే నిజము, దేహమే ఆత్మ అనుకునే బుద్ధి మీకు నశించే వరకు వాసన మూలంలో నశించదు. ఇది ఫైనల్, ఇది ఫుల్ బెయిన్ జడ్జిమెంట్. ఈరోజున రమణ జయంతి జయప్రదం చేయటానికి భక్తులైన మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ మీరు ఎవరు సుధీరు, కండబిడ్డ సుధీర్ ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి ఈ రమణ జయంతి 135వ రమణ జయంతి జయప్రదం చేయటానికి మీరందరూ వచ్చి ఈ జయంతిని జయప్రదం చేసినందుకు సభ యొక్క మర్యాదను అనుసరించి మీకు అందరికీ కూడా నా వందనములు సమర్పించుకుంటున్నాను.